ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलम् गुरुमूर्तिः मूलम् गुरुपादम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरुकृपा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री नारायण परमात्मने नमः उषा दीदी
थैंक यू ग्रीष्मा थैंक यू रा एंड विशिंग ऑल अ वेरी हैप्पी मदर्स डे एंड అంటే అందరూ అద్భుతమైన తల్లులు అయితే నాన్నగారు మనకి జగన్మాత కదా సో ఎక్సలెంట్ వీడియో ప్లే చేసావురా సో యాప్ట్ గా అండ్ అందుకే చోజన్ వన్స్ అందరూ అంటే సందర్భానికి అనుగుణంగా గురువు గారి వైభవాన్ని అంత అద్భుతంగా తీసుకురావడం యూ బీన్ సచ్ వండర్ఫుల్ ఛానల్స్ గ్రీష్మ ఆల్ ఆఫ్ యూ అంటే ఆయనలో ఉన్న తల్లిని రిఫ్లెక్ట్ చేయడము ఇస్ ఆల్సో సచ్ ఎ హ్యూజ్ గిఫ్ట్ ఇన్ లైఫ్ కదా అండ్ బిందు వాజ్ వెరీ బ్యూటిఫుల్ సైలెంట్ క్వయట్ డివోటీ అంటే లోపల ఎంత మాధుర్యం ఉన్నా కూడా బయటికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు సో నాన్నగారు చోజ్ మదర్స్ డే ఫర్ బిందు అనమాట అదే ఇందాక బిందు చెప్పినట్టు మదర్ రోల్ని ఎక్కువగా జీవించాను ఇష్టంగా అని సో లెట్ అస్ హియర్ ఇన్ హర్ ఓన్ వర్డ్స్ నాన్నగారు మీరు కూడా అద్భుతంగా ఆవిడ డైరీ రాసుకునేవారు నాకు తెలిసి బిందు బిందు మన వైజాగ్ డివోటీ అండి బహుశా ఆవిడ బయటికి ఎక్కువ స్క్రీన్ మీద అందరికీ కనపడలేదు కానీ బిందు ఇస్ వన్ ఆఫ్ వెరీ క్లోజ్ డివోటీస్ టు నాన్నగారు వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్ అండ్ మన వైజాగ్ మెయిన్ సత్సంగాలు మనకి పద్మది శ్యామలది కదా ఎక్కువ ఫర్ మెనీ ఇయర్స్ పిఎస్ఎన్ రాజు గారు పద్మ శ్యామల గారు సో శ్యామల గారి ఇంటి పక్కన బిందు శ్యామల గారి సత్సంగం అంతా కూడా మనకి ఈరోజు అండ్ నాన్నగారు రావడం అక్కడికి బిందు లైఫ్లోకి నాన్నగారు రావడం వాళ్ళ వైజాగ్ గోపాలపట్నం స్మృతులన్నీ కూడా మనకి ఈరోజు అందజేస్తారు సో బిందు మీది లాంగ్ పెండింగ్ అండ్ లాంగ్ వెయిటింగ్ ఆల్ డివోటీస్ ఫర్ యూ సో స్టార్ట్ చేయండి బిందు
అలాగే ఉష ఓం నమో నారాయణాయ అరుణాచల శ్రీ రమణ రూప శ్రీ నాన్న గురుదేవ నాన్నగారు పరిచయం ఇప్పటికీ 30 ఇయర్స్ అయింది ఉష ఈరోజు ఇక్కడ నిలబడి 30 ఇయర్స్ వెనక్కి వెళ్ళి ఒకసారి నా జీవితాన్ని చూసుకుంటే భగవంతుడు ఎంత పర్ఫెక్ట్గా మన జీవితాల్ని ప్లాన్ చేస్తాడో కదా అనిపిస్తుంది దెర్ ఇస్ డివినిటీ దట్ షేప్స్ ఆర్ డెస్టినీ అంటారు ఒక ముద్దలా ఉన్న మన ప్రారంభాన్ని గురువు అందమైన బొమ్మలా తయారు చేస్తారు అంటే బిందు ప్రారంభంలో ఉన్న సంతోషాన్ని దుఃఖాన్ని సిచ్యువేషన్స్ ని దేనిని ఎప్పుడు ఎక్కడ పెడితే బిందు ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడతాయో చూసి దానికి అనుకూలంగా తీర్చిదిద్దుతారు. మన జీవితాలు తీసివేయబడ్డ సినిమాలని చాలాసార్లు నోట్తో అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం అని తెలుస్తోంది. ఏ విధంగా అయితే ఓ సినిమా రిలీజ్ చేసే ముందు ఎడిట్ చేసి చేసి అంతా పర్ఫెక్ట్ అయ్యాక రిలీజ్ చేస్తారో, అలాగే మన జీవితాలు కూడా అంత పర్ఫెక్ట్ అయ్యాకే రిలీజ్ చేయబడ్డాయి అనిపిస్తాను. సో ఐ బిలీవ్ నా జీవితంలో నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, ఎదురైన సంఘటనలు, ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇలా ఎందుకంటున్నానంటే లాస్ట్ 30 ఇయర్స్ చూసుకుంటే ఉష, నాన్నగారు పరిచయం అయిన ఫస్ట్ 10 ఇయర్స్ అంత భక్తి కనిపించింది. భక్తి ఇస్ నథింగ్ బట్ లవ్ ఫర్ గాడ్ ఆర్ గురు, అంతే కదా. ఈ 10 సంవత్సరాలు నాన్నగారిని ప్రేమిస్తూ ఆయన ప్రేమను ఎంజాయ్ చేస్తూ మధురంగా మధురాతి మధురంగా గడిచాయి. మేబీ అందుకే ఏమో భక్తి మార్గం స్వీటెస్ట్ అండ్ సేఫెస్ట్ అంటారు. ఆ నెక్స్ట్ 10 ఇయర్స్ జ్ఞానం కనిపించింది. అంటే కొద్ది కొద్దిగా సబ్జెక్ట్ అర్థమవటం మొదలయ్యింది. ట్రూ ఐ, ఫాల్స్ ఐ, వాచింగ్, విచారణ అలా సాగింది. ఆ తర్వాత లాస్ట్ 10 ఇయర్స్ వివేక వైరాగ్యాలు కనిపించాయి. ఎలా అంటే భగవాన్ వివేకాన్ని బోధించి ఓ సిచ్యువేషన్ని పెట్టి నలిపి ఎండ్ ప్రోడక్ట్గా వైరాగ్యాన్ని తీసుకొచ్చేవారు, లేదా వైరాగ్యాన్ని బోధించి ఓ సిచ్యువేషన్ పంపి స్ట్రగుల్ అయ్యాక ఎండ్ ప్రోడక్ట్గా వివేకాన్ని బోధించేవారు. ఈ ఐకి ఉన్న డెకరేషన్స్ని కట్ చేస్తున్న ప్రాసెస్ కనిపించింది షా. అంటే లాస్ట్ 30 ఇయర్స్ ముందుగా ప్రేమించి, ఆ తరువాత బోధించి, ఆ తరువాత ఆ బోధల్ని జీవింపచేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో, ఏ విధంగా అయితే ఒక బుక్లో చాప్టర్ బై చాప్టర్ ఉంటుందో అంత క్రమబద్ధంగా మన జీవితాలు నడిపిస్తున్నారు నాన్నగారని నా డైరీస్ చదివాక అర్థమైంది. ఇక నాన్నగారు ఫస్ట్ మీటింగ్ నుండి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీటింగ్, ఐ మీన్ ఈ జన్మలో ఈ దేహంతో బిందుగా నాన్నగారిని కలిసిన రోజు నుండి 1991 అక్టోబర్ 4th ఫస్ట్ టైం నాన్నగారు అన్న పేరు విన్నాను. హైదరాబాద్లో ఆ రోజు నాన్నగారిది శంకర్ మఠంలో స్పీచ్ ఉందని నా ఫ్రెండ్ వచ్చి పిలిచింది. గురువు గారు ఒక ఆయన చెప్తున్నారు, ఆయన పేరు నాన్నగారు అని చెప్పింది. నేను ఆ రోజు వెళ్ళలేదు. బట్ అదేంటి, గురువులంటే స్వామి అనో బాబు అనో ఉంటారు కదా, నాన్నగారు ఏంటి పేరు చాలా డిఫరెంట్గా ఉంది అన్నాను. దిస్ వాజ్ హిస్ ఫస్ట్ కాల్ టు మీ. ఇది జరిగిన ఫ్యూ మంత్స్లో అసలు నాన్నగారు ఎంత స్పీడ్గా నా జీవితంలో చూసుకొచ్చారో, ఇది జరిగిన కొన్ని డేస్కే యాక్చువల్గా అప్పటికే ఏంటి పోర్ట్ ట్రస్ట్లో జాబ్ రావటం వైజాగ్. సో నేను మమ్మీ వైజాగ్ వెళ్ళటం, అక్కడ మా బంధువులైన శ్యామల పిన్ని దుర్గనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వైజాగ్ కాపురం రావాలనుకున్నట్టు చెప్పటం, వెంటనే శ్యామల పిన్ని వాళ్ళ కొత్త ఇంట్లో పోర్షన్ ఖాళీ ఉందని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ ఇల్లు చూసి మేము ఉండేది ఇద్దరమే, ఇల్లు చాలా పెద్దదైపోతుంది అన్నాను. అప్పుడు పిన్ని అన్నారు, అయితే ఓ పని చేద్దాం, ఈ మధ్య నాకు కొత్తగా ఓ గురువు గారు పరిచయం అయ్యారు, ఎలాగో నేను సత్సంగం పెట్టుకోవాలనుకుంటున్నాను, సో ఈ హాల్ వదిలేసేయి, నేను సత్సంగం పెట్టుకుంటాను, మిగిలిన 4 రూమ్స్ నువ్వు వాడుకో అన్నారు. సో అలా నేను ఆ ఇంట్లో కొత్త కాపురం, నాతో సత్సంగం పేరుతో నాన్నగారు కొత్త కాపురం మొదలయ్యాయి. అదే అవును, అదే
అమేజింగ్.
పిన్ని రోజు వచ్చి సత్సంగంలో రమణ లేఖలు, వినీలాకాశంలో వింతకాంతి అన్ని చదువుతూ ఉండేవారు. నేను కూడా జస్ట్ సరదాగా దాంట్లో పీకాక్స్, స్పిరిల్స్, మంకీస్ ఇవన్నీ కథలు ఉన్నాయని సరదాగా వినేదాన్ని వెళ్ళి. కానీ మధ్య మధ్యలో మోక్షం పొందాలి అంటూ ఉండేవారు పిన్ని. అది నాకు అసలు నచ్చేది కాదు. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ జన్మ లేకపోవటమే కదా, మళ్ళీ జన్మ వద్దు అన్నంత కష్టం. ఇప్పుడు మీకు ఏం వచ్చేసింది పిన్ని? ఐఎమ్ సో హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై లైఫ్. సో నాకు మళ్ళీ మళ్ళీ పుట్టి ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది అనేదాన్ని ఏం చెప్పలేక, సరేలే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అనేవారు. ఒకరోజు శ్రీ నాన్నవాచ్ బుక్ ఇచ్చారు, అది చదువుతున్నాను. అందులో నా మాటలు నీకు అర్థం కాకపోతే ఆ తప్పు నాదే కానీ నీది కాదన్నారు. అది చదివిన వెంటనే ఏంటి, ఈయన పేర్లాగే ఈయన మాటలు కూడా ఇంత డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. అందులో కొన్ని మాటలు చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ నాకు ఇది జరిగితే కొబ్బరికాయ కొడతాను, అది జరిగితే నేను ఏదో చేస్తాను అని అంటున్నావు, భగవంతుడితో బిజినెస్ చేస్తున్నావా అన్న వాక్యం దగ్గరకు వచ్చేసరికి నాకు చాలా గిల్టీగా షేమ్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొక్కులు మొక్కునే అలవాటు చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఏదో పెద్ద పెద్ద ఆటలకి కాదు, పెన్ కనపడకపోతే మొక్కేసేదాన్ని, టీవీ కనిపించకపోతే మొక్కేసేదాన్ని. అయితే అసలు ఇన్నాళ్ళుగా నేను భగవంతుడితో బిజినెస్ చేస్తున్నానా చీ అనిపించింది. అసలు ఆ వాక్యం చదివి ఫుల్ స్టాప్ వద్దకు వచ్చేసరికి నా ఈ అలవాటుకి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎంతో కష్టపడితే కానీ ఒక చిన్న అలవాటు నుంచి బయటకు రాలేం కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు ఒక్క క్షణంలో ఎలా మమయమైపోయింది అంటే వాక్యము దేవుడై ఉన్నదన్నాడు యేసు. వాక్య రూపంలో నా మనసులో ప్రవేశించి లోపల ఉన్న ఒక అలవాటుని బయటకు గెంటి పడేశారు నాన్నగారు. అది శ్రీ నాన్న ఉవాచ. అండ్ ఈ మొక్కులకి సంబంధించి చిన్నప్పుడు ఒక చిన్న సంగతిని చెప్తాను ఉషా. చిన్నప్పుడు ఒకసారి గుళ్ళో అమ్మ ఒక 100 రూపీస్ హుండీలో వేస్తుంటే చూశాను. ఎందుకు వేస్తున్నారమ్మా అని అడిగితే ఏదో మొక్కుకున్నాను అన్నారు. నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు మమ్మీ నాకు 10 రూపీస్ ఇవ్వండి అని అడిగాను, ఎందుకంటే మొక్కుకున్నాను అన్నాను అని ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి క్లాస్ టీచర్, చిన్నపిల్లలు ఇలా మొక్కుకోకూడదు, ఇప్పుడు నువ్వు వేసిన 10 రూపీస్ నేను నువ్వు సంపాదించలేదు కదా, నేను సంపాదించింది, మరి నీ మొక్కు ఎలా తీరుతుంది నా సంపాదనతో. అందుకే ఇప్పటి నుంచి మొక్కుకోవాలంటే పాస్ అయితే 100 సార్లు రామా అనుకుంటాను, డిస్టింక్షన్ వస్తే 1000 సార్లు రామా అనుకుంటాను అని అలా మొక్కుకోవాలి, అప్పుడు నీ మొక్కుని నువ్వే తీర్చుకున్న దాని అవుతావని చెప్పారు. అసలు అవును అవును నిజం. అప్పటి నుండి ఇంకా అసలు ఎప్పుడు చూసినా ఫింగర్స్ క్లాస్ అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, ఎక్కడైనా రమ 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 అంటూనే ఉండేవి. ఏదో మొక్కేసి అది తీర్చుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే రాముడి మీద భక్తితో మాత్రం కాదు, కోరిక మీద భక్తితోటే చేశాను. కానీ తెలిసి పెట్టినా తెలియక పెట్టినా మంట కాలుస్తుంది అన్నట్లు బహుశా ఆ రామనామే నన్ను నాన్నగారి వద్దకు చేర్చింది అనిపిస్తుంది. 1992 జనవరి 9th ఈవినింగ్ 4:30కి నాన్నగారు ఫస్ట్ టైం మా ఇంటికి గోపాలపట్నం వచ్చారు. అది ఫస్ట్ టైం నేను నాన్నగారిని చూసింది. ఆ రోజు ఉదయం నుంచి నేను మా ఫ్రెండ్ కలిసి సత్సంగం హాల్ అంతా ఫ్లాస్తో డెకరేట్ చేసి మిగిలిన పెటల్స్ అన్నీ ఫ్యాన్ పైన పెట్టి నడిచే వే అంతా నాన్నగారికి బోత్ సైడ్స్ దీపాలు డ్రా చేసి అంతా చేద్దాం. 4:30కి నాన్నగారు కారు వచ్చింది. అంతా క్రింద నిలబడి వెయిట్ చేస్తున్నాము. కార్ డోర్ ఓపెన్ అయ్యి ఓ కాల్ కింద పెట్టారు నాన్నగారు. నాకు ఎప్పుడూ చిన్నప్పుడు రామకృష్ణ మఠకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తుకొచ్చింది, ఈ స్వామీలకి చాలా పవర్స్ ఉంటాయి, మనల్ని చూడగానే వాళ్ళకి మన గురించి అన్నీ తెలిసిపోతాయని చెప్పారు అమ్మమ్మ. అది అది గుర్తుకొచ్చి వెంటనే ముందుకెళ్ళటానికి భయపడ్డాను. నాన్నగారు దిగారు, పైకి సత్సంగం హాల్కి వస్తున్నారు, మమ్మల్ని దీపాలతో స్వాగతిస్తున్నారా అమ్మ అన్నారు. అన్నీ వింటున్నాను, వెనకాల వస్తున్నాను. హాల్లోకి వచ్చి కూర్చోగానే నేను వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేశాను. పూలన్నీ నాన్నగారి మీద అలా పడతా అంటే పైకి చూసి గుడ్ గుడ్ అన్నారు నాన్నగారు. అంతా వెళ్ళి దండం పెట్టుకున్నారు కానీ నేను వెళ్ళలేదు. ఆ తర్వాత 6 o'clock భోజనానికి మా డైనింగ్ రూమ్లోకి వచ్చారు నాన్నగారు. అప్పుడు అక్కడ శ్యామల పిన్నని పరిచయం చేశారు. అయితే మేము మీకేనమ్మా గెస్ట్లని అన్నారు నాన్నగారు. అసలు నిజంగా ఈ బిందుకు జన్మనిచ్చింది అమ్మే కానీ నాన్నగారు బిందుకు జన్మనిచ్చింది మాత్రం శ్యామల పిన్నే. అందుకే ఎవ్రీ ఇయర్ జనవరి 9 మాత్రం ఎప్పుడు పిన్నికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. లేదు లేదు, నాన్నగారు కలిసిన రోజు.
వెరీ నైస్. ఓ, యు రిమెంబర్ ది ఫస్ట్ డే యు మెట్ హిమ్?
యా, అండ్ ఐ సెలబ్రేట్ ఇట్ ఆల్సో ఎవ్రీ ఇయర్.
వెరీ గుడ్, వెరీ గుడ్.
నాన్నగారి ప్రతి కదలికలోని ప్రేమ ఉట్టిపడేది. నేను చిన్నప్పటి నుంచి లవ్ లవర్ని, బట్ ఈయన ప్రేమ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ యునీక్. ఆయన పేరులాగా, ఆయన మాటలాగా అనిపించేది. అసలు నా పేరు ఇంత స్వీట్గా ఉంటుందన్న విషయం ఆయన పిలిచిన తర్వాతే నాకు అర్థమైంది.
అవును బిందు, ఈ విషయం మాత్రం ఐ మీన్ ఆల్ ఆఫ్ us have experienced. నోటితో మన పేరు పిలిచిన పిలుపు బహుశా జన్మలో ఆ పేరుకి అంత బాధ ఓన్లీ ఆయన ఇవ్వగలిగారు.
అంతే అంతే. నాన్నగారు ఒక 3 డేస్ ఉన్నారు ఆ ట్రిప్, ఫస్ట్ ట్రిప్. నేను అసలు కిచెన్లో టీ పెట్టి వచ్చి మా బెడ్రూమ్ గుమ్మం పట్టుకుని నిలబడి అలా నాన్నగారు చూసేదాన్ని. నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఉండేవారు, ఈ లోపు టీ పొంగిపోయేది. మళ్ళీ కూర పెట్టి వచ్చి మళ్ళీ బెడ్రూమ్ గుమ్మం పట్టుకుని అలా నిలబడేదాన్ని. నాన్నగారు చూస్తూ ఉండేదాన్ని, ఎందుకో ఏంటో తెలిసేది కాదు, బట్ సంథింగ్ యూస్ టు పుల్ మీ టువర్డ్స్ హిమ్. అండ్ డాక్టర్ రామారావు అంకుల్ కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు ఈ మార్గంలో. నెక్స్ట్ డే ఈయన ఆఫీస్కి వెళ్తూ వెళ్లే ముందు నాన్నగారు చెప్పడానికని వెళ్ళారు. అప్పుడు నాన్నగారు, శ్రీను మరి నువ్వు ప్రొద్దుటి వెళ్ళి సాయంత్రం వస్తున్నావు, ఇంట్లో టీవీ లేదు, మరి బిందుకి ఏంటి కాలక్షేపం అన్నారు. అసలు ఆ మాట నాకు ఎంత నచ్చేసిందంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు టీవీ అంటే చాలా ఇష్టం. అది చాలా అసలు ఇంక వెంటనే ఇదేంటిది ఈ ఆలోచన నా పేరెంట్స్కి రావాలి లేదా నా భర్తకి రావాలి, ఎందుకంటే వాళ్ళకి నాకు బంధం ఉంది. కానీ ఈయనకి, ఈయన నా గురించి ఎంతెందుకు ఆలోచిస్తున్నారు, ఆయనకి నాకు ఏంటి బంధం అనిపించేది. ఆ రోజు తెలియదు నాకు వీళ్ళందరికీ నాకు ఉన్నది ఈ జన్మ బంధమేనని, కానీ నాన్నగారికి నాకు ఉన్నది జన్మ జన్మల బంధం అని. అలా 3 డేస్ గడిచిపోయాయి. నాన్నగారు వెళ్ళిపోతున్నారు, కిందకెళ్ళి కారు ఎక్కించి పైకి ఇంట్లోకి వచ్చాను. షా, అసలు ఏదో తెలియని అనీజినెస్ ఈ 3 డేస్ నుండి నేను అనుభవించిందంతా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, లేకపోతే అసలు బర్స్ట్ అయిపోతానేమో అనిపించేసింది, తట్టుకోలేని ఫీలింగ్. సో ఎవరికి చెప్పను అంటే, ఫస్ట్ టైం లోపల నుంచి నీ మనసుకు మించిన ఫ్రెండ్ ఎవరుంటారు అనిపించింది. ఎస్, నా మనసుకే చెప్పుకుంటాను అని ఓ బుక్ తీసి, నేను నా గురువు, మై జర్నీ ఫ్రమ్ హ్యూమన్ నేచర్ టు డివైన్ నేచర్ అని ఓ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టేసి బుక్ స్టార్ట్ చేసి, నాన్నగారు వచ్చిన క్షణం నుంచి వెళ్ళే వరకు అంతా రాసేసుకుంటాను. అప్పటికి నార్మల్ అయ్యాను. అసలు ఆ రోజు దాన్ని,
దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ హ్యాబిట్ బిందు, నాకు హ్యాపీ దట్ అట్లీస్ట్ 1 devotee సో ఫార్ నాన్నగారు జీవితంలోకి ఎంటర్ అయ్యాక డే టు డే డైరీ ఎక్కించిన ఒకే ఒక్క వ్యక్తి మీరేమో.
దాని విలువ ఇప్పుడు మీరు నన్ను చెప్పమన్నప్పుడు తెలిసింది ఉషా, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి 30 ఇయర్స్ చదువుకున్న తర్వాత నాకు దాని వాల్యూ తెలిసింది నిజంగా.
ఆసమ్. అండ్ దెన్ మీ డైరీ వాడిస్తే మేము కొంచెం అది, వి విల్ హ్యావ్ అవర్ ఓన్ ద ప్రాజెక్ట్ విత్ ఇట్.
అండ్ ఇంకోటి ఉషా, ఆ రోజు దాన్ని అనీజినెస్ అని రాసుకున్నాను ఉషా. అని తట్టుకోలేని శాంతని తర్వాత అర్థమైంది. నిజంగా ఆ రోజు గురువు పదానికి అర్థం తెలీదు, అసలు స్పిరిచువల్ జర్నీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. నేను డిస్కవర్ యువర్ డెస్టినీ అని, డెస్టినీ అని ఒక బుక్ లో చదివాను ఉషా. ప్రతి మనిషి జీవితంలోని ఒక చాయిస్ పాయింట్ వస్తుందంట, అంటే విఆర్ లివింగ్ ఏ లై, మనం ఒక అబద్ధాన్ని జీవిస్తున్నాము, అలాగే ముందుకు వెళ్ళిపోదామా లేక వెను తిరిగి నిజం వైపు వెళ్దామా, అంటే భౌతిక జీవితం కంటిన్యూ చేద్దామా లేక ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం చేద్దామా, ఈ మార్గమా ఆ మార్గమా, ఈ గురువా ఆ గురువా అనే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక చాయిస్ పాయింట్ ప్రతి మనిషి జీవితంలోనే వస్తుందంట. అది చదివినప్పుడు నా జీవితాన్ని చూసుకున్నాను, కానీ ఆ చాయిస్ పాయింట్ నాకు కనిపించలేదు. నేను కాపురం పెట్టుకుంటుంటే పోటీకి నాకన్నా ముందు సత్సంగం పేరుతో నా ఇంట్లోకి వచ్చేసారు నాన్నగారు, వాక్య రూపంలో నా మనసులోకి వచ్చేసారు, నేను నీకేనమ్మ గెస్ట్ని అంటూ నా జీవితంలోకి వచ్చేసారు, రమణమాత్రం అనే ఆయన ఒళ్ళు కూర్చున్నాకే తెలిసింది నేను ఈ మార్గంలో ఉన్నానని, ఆయన నా గురువు అని. అసలు చాయిస్ ఏంటి ఎక్కడ నాకు అసలు నా ఇన్వాల్వ్మెంటే కనిపించలేదు. మేబీ చాయిస్ చూస్ చేసుకునే కష్టం కూడా నాకు ఇవ్వకూడదు అనుకున్నారేమో భగవాన్ అనిపించింది. నాన్నగారు పరిచయం అయ్యేసరికి అసలు నాకు అమ్మ నాన్న అన్నయ్య స్కూల్ కాలేజీ నా తప్ప అసలు ప్రపంచమే తెలియదు. ఇన్ని రకాల మనుషులు ఉంటారని కానీ ఇన్ని రకాల మాటలు వ్యవహారాలు ఏమీ తెలియదు. నాన్నగారు ఒడిలో కూర్చుని నేను ప్రపంచాన్ని చూశాను. బహుశా అందుకేనేమో ఈ ప్రపంచం నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇక సెకండ్ టైం మళ్ళీ నాన్నగారు గోపాలపట్నం అదే ఇయర్లో వచ్చారు. ఈసారి చాలా రోజులు ఉన్నారు. ఆ ఇయర్లో భారత్ బంద్ కావడంతో December 8th అరుణాచల దీపోత్సవం గోపాలపట్నంలో మా ఇంటి దగ్గర జరిగింది. ఆ ఇయర్ ఆఫ్టర్నూన్ పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఏదో మీటింగ్లో అంతా నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అత్తవారి ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఏంటేంటో చాలా సబ్జెక్ట్ చెప్పారు నాన్నగారు, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అర్థం కానిది నా చుట్టూ ఉన్న భక్తుల కోసం చెప్పారనిపించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకో, సాత్విక ఆహారం తినండి, ఇలాంటివన్నీ నా కోసం చెప్పారనిపించింది. తర్వాత నాన్నగారు బిందు స్పీచ్ బోర్ కొట్టిందమ్మా అని అడిగారు. లేదు నాన్నగారు మ్యాథ్స్ క్లాస్ విన్నాను, ఇష్టంగా విన్నాను అని చెప్పాను. నేను ఆ రోజు నాన్నగారిని అడిగిన ఫస్ట్ డౌట్ జ్ఞానానికి విజ్ఞానానికి డిఫరెన్స్ ఏంటి నాన్నగారు అని అడిగాను. నువ్వు బుక్స్ చదివి స్పీచెస్ విని సేకరించిన నాలెడ్జ్ అంతా జ్ఞానం అమ్మా, దాన్ని ఆచరించే ప్రయత్నం చేసి జీవించినప్పుడు అది విజ్ఞానంగా మారిపోతుందని చెప్పారు. విజ్ఞానంగా మారని జ్ఞానం ఎందుకు అని నాకు అనిపించింది ఆ రోజు. నిజంగా విజ్ఞానంగా మారకపోతే ఇంకెందుకు మనం జ్ఞానం సేకరించి అనిపించింది. ఆ ట్రిప్లో నేను ఈ మార్గంలో ప్రయాణించాలనే ఆర్తి కలిగింది, కానీ వాళ్ళందరిలాగా గొప్ప భక్తురాలని కాదు, నాకు అర్హత ఉందా అని అనిపించింది. ఆ ట్రిప్ లాస్ట్ డే నాన్నగారు బయలుదేరే ముందు అందరూ వచ్చి నాన్నగారికి పళ్ళు ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. నాన్నగారు పళ్ళుని తీసుకుని భగవాన్ ఫోటో వద్ద పెడుతున్నారు. నేను మా బెడ్రూమ్ గుమ్మం వద్ద నాన్నగారి మంచానికి ఆనుకుని కూర్చుని చూస్తున్నాను. ఒకసారి కళ్ళు మూసుకుని, నాన్నగారు నాకు మీ మార్గంలో ప్రయాణించాలని ఉంది, కానీ నేను ఒక మామూలు బిందువుని, మీ భక్తురాలినై మీ మార్గంలో నడిచే అర్హత నాకు ఉందా నాన్నగారు అని అంటూ కళ్ళు తెరిచాను. ఎవరో నాన్నగారికి ద్రాక్షపళ్ళు పొట్టడం చేతిలో పెడుతున్నారు. నాకు ఒకవేళ అర్హత ఉంటే ఆ ద్రాక్షపళ్ళు నాకు ఇవ్వండి నాన్నగారు అనుకుని మళ్ళీ ఇచ్చి, ఏంటి ఇలా అడిగానేంటి తప్పు అనుకున్నాను. అప్పటి వరకు తీసుకున్న ఫ్రూట్స్ అన్ని భగవాన్ ఫోటో దగ్గర పెట్టిన నాన్నగారు ఈ ద్రాక్షపళ్ళు పొట్టలు మాత్రం ఆయన దగ్గరే పెట్టుకున్నారు. అంతే మర్చిపోయాక ఇక బయలుదేరతామమ్మా అన్నారు. అప్పుడు నేను వెళ్ళి నా రెండు చేతులు ఇలా నాన్నగారి పాదాల మీద వేసి దండం పెట్టుకుని పైకి లేచాను. వెంటనే ఆ పొట్లం తీసి నా చేతికి ఇస్తూ, ఇప్పటి నుండి సత్సంగంలో పేపర్ నువ్వు చదవమ్మా అన్నారు. అంటే నన్ను ఆయన భక్తురాలుగా యాక్సెప్ట్ చేసి ఆ మార్గంలోకి వెల్కమ్ చేస్తున్నారు అనిపించింది. కానీ ఈ మాట నేను లోపల అనుకున్నాను కదా, దీనికి ఎలా తెలిసింది అంటే నాన్నగారు నాకు ఎదురుగా కనిపించే ఈయనే కాదు, ఈయన నా లోపల కూడా ఉన్నారనిపించింది. తర్వాత నాన్నగారు గోపాలపట్నం నుంచి వెళ్ళిపోయారు, కానీ నాలో ఉన్న నాన్నగారితో రిలేషన్ స్టార్ట్ అయింది. ప్రతీది ఆయనతో షేర్ చేసుకోవటం మొదలుపెట్టాను. నాన్నగారు ఈరోజు ఈ కూర వండుకుందామా, అద్దం ముందు నించుని నాన్నగారు ఈ చీరలో నేను చాలా అందంగా ఉన్నాను కదా నాన్నగారు అంటూ ఇంకా ప్రతీది సరదాగా ఆయనతో చెప్పుకోవటం. అలా ఏదైనా పొరపాటు మాట రాబోతే, అయ్యో నాన్నగారు వింటున్నారు కదా ఏమనుకుంటారు నేను ఇలా మాట్లాడుతున్నానంటే అనుకునేసరికి వెంటనే ఆ మాట సవరించి పడిపోయేది. అలాగే ఏదైనా పని ర్యాష్గా ఏదైనా చేస్తుంటే, అమ్మో నాన్నగారు చూస్తున్నారు ఏమనుకుంటారు, నా దగ్గర ఎంత వినయంగా నటించింది అసలు రూపం ఇదా బిందుది అనుకుంటారు నాన్నగారు అనుకునేసరికి వెంటనే ఆ పని సవరించి పడేది. అలాగే ఏదైనా ఒక తప్పు తలంపు వచ్చేసరికి, అమ్మో నాన్నగారు గమనిస్తున్నారు అనేసరికి అది సవరించబడేది. అలా నెమ్మదిగా ఆ మాట పని తలంపు సవరించబడటం మొదలయ్యాయి. నాన్నగారితో షేర్ చేసుకున్న విషయాలకి జవాబుగా మంచి మంచి టీచింగ్స్ వచ్చాయి. ఏదైనా ఇష్యూ వస్తే మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు అనిపించేది. కోపం వస్తుంది కానీ మీరు వద్దన్నారు కదా ఎదురు మాట్లాడంలేండి, మీరు హ్యాపీ అయినా నాన్నగారు అనిపించేది. ఇవన్నీ సరదాగా భవానీకి చెప్తే, అయ్యో ఇలా మాట పని తలంపు ఎన్ని సవరించబడటం అంటే దీన్నే సాధన అంటారు, దీన్నే మెంటల్ కాంటాక్ట్ అంటారు, దీన్ని శరణాగతి అంటారు అంటూ పెద్ద పెద్ద పేర్లు చెప్పేవారు భవానీ. ఏదో చెయ్యాలని అనుకోలేదు కానీ ఏది చేసినా గోల్ మాత్రం నాన్నగారు లవ్వే. ఆ రోజు ఈరోజు కూడా మనం ఒక అడుగు వేస్తే గురువు 9 అడుగులు వేసి మనకి దగ్గరవుతారు అన్నది నాకు ప్రతి క్షణం అనిపించేది. నేను బయట నాన్నగారి స్పీచెస్ ద్వారా విన్న టీచింగ్స్ కన్నా లోపల నుండి నాన్నగారు ఇచ్చిన టీచింగ్సే ఎక్కువ. ఒకసారి ఎవరో నాన్నగారితో అంటున్నారు, నాన్నగారు మిమ్మల్ని ఎవరైనా కమెంట్ చేస్తే నాకు దుఃఖం వచ్చేస్తాం నాన్నగారు అన్నారు. వెంటనే నాన్నగారు అన్నారు, అయితే గురువుని వదిలేయమ్మా అన్నారు. వెంటనే నాకు అర్థం కాలేదు, ఇంటికి వచ్చాను, ఏంటి నాన్నగారు గురువుని వదిలేయమంటారు, ఏంటి నాన్నగారు గురువుని వదిలేయమంటున్నారు, ఏంటి నాన్నగారు అనిపించింది. అప్పుడు అర్థమైంది, ఎవరైతే నాన్నగారిని కమెంట్ చేశారో వాళ్ళు నాన్నగారిని దేహంగా భావించి కమెంట్ చేశారు, కానీ నీకు దుఃఖం కలిగిందంటే నువ్వు కూడా నాన్నగారిని దేహంగా చూస్తున్నావు. సో ఏ దేహాన్నైతే నువ్వు గురువు అనుకుంటున్నావో ఆ గురువుని వదిలేయి, నీలో సజీవంగా ఉన్న నిజమైన గురువుని పట్టుకో అని నాన్నగారు చెప్పారని అక్కడ క్లారిటీ వచ్చింది. అలాగే ఒకసారి నాన్నగారికి అరటిపళ్ళు తీసుకెళ్ళాను, అవి ఇస్తా అంటే వీటిని ఏమంటారు అని 3 సార్లు అడిగారు. నేను మాట్లాడలేదు, వాటిని ఆఫరింగ్స్ అంటారు అన్నారు. మళ్ళీ నా చేతిలో పెడుతూ వీటిని ఏమంటారు అని 3 సార్లు అడిగారు. నా కళ్ళల్లోకి డీప్గా చూస్తూ అడిగారు. నేను మాట్లాడలేదు, వీటిని ప్రసాదం అంటారు అన్నారు. ఇంటికి వచ్చేసాను కానీ నాన్నగారు ఆ డీప్గా చూస్తున్న చూపే గుర్తుకొచ్చింది. నాన్నగారు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అనిపించింది. తర్వాత అర్థమైంది, మేమంతా ఒకరు అరటిపళ్ళని ఒకళ్ళు యాపిల్స్ని ఒకళ్ళు ఆరెంజ్ని ఇలా తీసుకెళ్ళాం, కానీ అంతా ప్రసాదం అనుకుని తీసుకున్నాం. తీసుకునేటప్పుడు మాత్రం అందరూ ప్రసాదమనే అనుకున్నాం. అంటే ఏదైనా సరే నాన్నగారి చేతిలోకి వెళ్ళేసరికి ప్రసాదంగా మారిపోతుంది. నాన్నగారి చూపుకి అర్థం ప్రతి ఏదో రోజు నీ నేనునిస్తే దాన్ని చైతన్యంగా మార్చి ఇవ్వాలని ఎదురు చూస్తాను అనిపించింది. యాక్చువల్గా ఎప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అని అనుకుంటాను. నా మనసులో ఫస్ట్ బేబీ. పిల్లల్ని బాగా పెంచి గొప్ప వాళ్ళని చేయాలని ఎలా అనుకుంటానో అలాగే ఈ మనసును సంస్కరించడం నా అట్మోస్ట్ డ్యూటీ అనిపిస్తుంది. ఎప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి ఒక్క టీచింగ్తో ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చేసరికి ఒక సిచ్యువేషన్ రెడీగా ఉండేది, ఆ టీచింగ్ని వెంటనే దాంట్లో అప్లై చేసేదాన్ని. ఆ టీచింగ్, ఆ వాక్యం నాకు సొంతం అయిపోయింది. అలాగా నాన్నగారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి స్పీచ్ అంతా గుర్తుండేది కాదు, ఒకే ఒక్క మాట గుర్తుండేది. ఆ మాటే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండేది నా కోసం. అలాగే ఒకసారి నాన్నగారు ప్రారంభం గురించి చెప్పారు. అప్పటికి అసలు ఆ వర్డ్స్ అన్ని టెక్నికల్ వర్డ్స్ ఏవి ఇప్పటికీ నాకు పెద్దగా తెలియవు. ఆ రోజు ప్రారంభం అంటే అదే నువ్వు ముందు చేసుకున్నదమ్మా, అది ఇప్పుడు వచ్చింది మీరు అనుభవిస్తున్నారు అన్నట్టు చెప్పారు నాన్నగారు. చెప్తే ఆ రోజు భగవాను ఏంటిది ఇది, నీ కాన్స్టిట్యూషన్ అయి ఉండొచ్చు, ఐ నో యువర్ పర్ఫెక్ట్ బట్ నా అందరికీ సంబంధించినంత వరకు ఓకే భగవాన్, కానీ నాకు సంబంధించినంత వరకు చిన్న అమెండ్మెంట్ చేయవా. నాకు నేను ఇప్పుడు ఏదన్నా చేస్తే తప్పు, నా వల్ల ఒక తప్పు జరిగితే వెంటనే నన్ను పనిష్ చేసే, అప్పుడు నేను చేసిన ఈ తప్పుకి ఈ శిక్ష అని నాకు అర్థమవుతుంది, అప్పుడు నేను ఇంకోసారి తప్పు చేసుకున్నా ఉంటాను. అంతేగాని ఇప్పుడు నేను తప్పు చేసేస్తే ఎప్పుడో వచ్చే జన్మలో నువ్వు శిక్షిస్తే అసలు నేను ఎలా బాగుపడతాను భగవాన్? నాకు సంబంధించినంత వరకు మాత్రం నాది ఎప్పటికప్పుడే ఇచ్చేయే అని భగవాన్ అడిగాను. అలాగా ఇంట్లో నా ప్రతి ప్రశ్నకి జవాబు వచ్చేది, సమస్యకి పరిష్కారం వచ్చేది, కష్టాలకు ఓదార్పు వచ్చేది. కంటిలోని నీటి చుక్క చెంప మీదకి రాలే లోపు నాన్నగారు రెస్పాన్స్ వచ్చేది. ఒకసారి ఎందుకో డౌట్ వచ్చింది, అసలు ఇదంతా నిజమేనా లేక నేను ఊహించుకుంటున్నానా అనిపించింది. నెక్స్ట్ ట్రిప్ నాన్నగారు వచ్చారు, కలవటానికి వెళ్ళాను. నాన్నగారు కుర్చీలో కూర్చుని ఉన్నారు, నేను బయట గుమ్మంలోంచి ఇలా ఎంటర్ అయ్యి దగ్గరికి వెళ్తున్నాను నాన్నగారి దగ్గరికి. వెంటనే దగ్గరికి ఇలా వెళ్ళేసరికి ఇంకా వెళ్తున్నాను, అమ్మా బిందు నీ వాయిసెస్ నాకు వినిపించేస్తున్నాయమ్మా అన్నారు. ఆ మాటతో ఇంకా డౌట్ క్లారిఫై అయిపోయింది నాకు. ఇలా ఫస్ట్ 10 ఇయర్స్ చాలా సరదాగా ఓ గేమ్లా గడిచిపోయింది. అసలు ఇంకా పిల్లలు కూడా అన్నమాట, మమ్మీ నాకు మంచి ఫ్రెండ్ ఇమ్మని చెప్పవా అడగవా భగవాన్ని అనే అంటే, ఎవరో మంచి ఫ్రెండ్ ఎందుకు, భగవాన్నే వచ్చేయమందామమ్మా నీ ఫ్రెండ్ కానీ అంటే, తను వెంటనే ఓకే మమ్మీ కానీ గోచీతో వద్దు మోడర్న్ డ్రెస్తో రమ్మను. అలాగా అసలు ఇంకా మా చిన్నపాప అయితే, మమ్మీ ఈరోజు నేను వాటర్ ఎక్కువ తాగేశాను, నా లోపల నాన్నగారు ఉన్నారు కదా మునిగిపోతారా అని అడిగేది. అలాగే ఒకసారి వ్యాలెంటైన్స్ డే ఉషా, ఆ రోజు అసలు మార్నింగ్ లేచి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఈరోజు వ్యాలెంటైన్స్ డే, యు ఆర్ మై వ్యాలెంటైన్ నాన్నగారు, ఐ లవ్ యూ అన్నాను. ఈలోపు ఆ పెద్దమ్మాయి లేచి వచ్చింది, వస్తేని శ్రీ ఐ లవ్ యూ రా ఈరోజు వ్యాలెంటైన్స్ డే అన్నాను. అంటే మమ్మీ ఐ టూ అంది. దాని తర్వాత మా చిన్నమ్మాయి వచ్చింది, సేమ్ డైలాగ్ చెప్పాను. తర్వాత వచ్చారు, సేమ్ డైలాగ్ చెప్పాను. ఈవినింగ్ భవానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్క ఈరోజు వ్యాలెంటైన్స్ డే సో ఇష్టమైన వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పాలంట, అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాను. ఇంకా ఆవిడ మురిగిపోయి హగ్ చేసేసుకుని బిందు థ్యాంక్ యూ బిందు అంటూ హగ్ చేసేసుకున్నారు. అప్పుడు చెప్పాను, అక్క మరి అంతగా సంతోషపడిపోకండి, ఈ మాట చెప్పి ఇప్పటికి పొద్దున్నీ చాలా మందిని పడేశాను, కానీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఫస్ట్ నాన్నగారికి చెప్పాను, అదొక్కటే నిజం అక్క, తర్వాత చెప్పిన అన్ని అబద్ధాలే అన్నాను. అంటే వెంటనే భవానీ ఈ బిందు అసలు నాన్నగారు అందుకే బిందు తెలివైంది అంటున్నారు ఆయన, అనీ కొద్దీ మీ తెలివితేటలు పెరిగిపోతున్నాయి అన్నారు ఆవిడ.
మిగతా అబద్ధం అంటే నేను ఒప్పుకోను. అయ్యో
అలాగే ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చింది, చాలా హెడేక్, వైరల్ ఫీవర్. పక్కింటావిడ వచ్చి తల నొక్కేసరికి చాలా హైగా అనిపించింది. అదేంటి, నా చెయ్యి లాంటి చెయ్యే కదా ఆవిడది కూడా, ఆ చేతికి ఇంత శక్తి ఎక్కడిది? కాదు, ఆవిడ వచ్చింది నా తండ్రే అనిపించింది. తర్వాత భవానీ వచ్చారు, భోజనం పెట్టి నాలుగు మంచి మాటలు చెప్పారు. అసలు ఓపిక మంచం మీద తేవలేని దాన్ని ఇంత శక్తి వచ్చేసి లేచి కూర్చున్నాను. అప్పుడు అనిపించింది, ఈ నోరు లాంటి నోరే కదా ఆవిడది కూడా, ఆవిడ చెప్పిన మాట ఇంత శక్తి ఎక్కడిది? లేదు, వచ్చింది నా తండ్రి అనిపించింది. ఆ తర్వాత ఇంకో 2 డేస్కి నాన్నగారు వైజాగ్ వచ్చారు. అప్పటికి నాకు ఇంకా తగ్గలేదు. సో 2 డేస్ చూశాక భవానీని అడిగారంట, ఏంటమ్మా నీ ఫ్రెండ్కి కనపట్టలేదు అని. అంటే ఇలా ఫీవర్ నాన్నగారు అని చెప్పారంట. అలాగా అమ్మ పదు మన ఇద్దరం వెళ్ళి చూసొద్దాము అని వెంటనే ఇంటికి వచ్చారు షా. అసలు అది నా తండ్రి ప్రేమ అని చెప్తుంది.
చెప్తే వచ్చి చూసి వెళ్ళారు బిందు.
అలాగే నాన్నగారు ఎప్పుడు స్పీచెస్ కి ముందు తర్వాత నామం చేయించేవారు కదా షా. అసలు ఏ నామం చేయించినా చాలా స్వీట్, చాలా నచ్చేది, చాలా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఒక్క నారాయణ నామం నాకు నచ్చేది కాదు. ఎందుకంటే నారాయణ అనగానే నాకు 7 గుర్తుకొచ్చేసేది. సో ఒకసారి జిన్నూరు ఏదో రమణ జయంతికి అనుకుంటాను జిన్నూరు వెళ్ళాను. ఆ స్పీచ్ నాన్నగారు మొదలు పెట్టడమే నారాయణ మంత్రం యొక్క విశిష్టతో మొదలు పెట్టారు. అది అష్టాక్షరం చాలా గొప్పది, అంతటా అన్నిటా ఉన్నవాడని అర్థం అని చెప్తున్నారు నాన్నగారు. నేను ఎదురుగుండా కూర్చుని వింటున్నాను. వింటుంటే కానీ నాన్నగారు ఈ నామం నాకు నచ్చదు నాన్నగారు, ఈ నామం విన్న వెంటనే నాకు 7 గుర్తుకొస్తుంది నాన్నగారు అని అంటున్నాను. వెంటనే ఓ అలాగా అయితే నువ్వు ఈ నామమే చెయ్యాలి, ఎందుకంటే నామం చేసిన ప్రతి క్షణం నీకు ఈ దేహం ఎంత అశాశ్వతమో గుర్తుకొచ్చి శాశ్వతమైన దానిని పొందాలనే నీ గోల్ నీకు ప్రతి క్షణం గుర్తుకొస్తుంది, అందుకే ఈ నామమే నువ్వు చెయ్యి అని అనిపించింది. సో సరే ట్రై చేద్దాం అనుకున్నాను. 1st డే చేశాను, అంతగా నచ్చలేదు. 2nd డే చేశాను, అయిష్టం పోయింది. 3rd డే చేశాను, చాలా స్వీట్గా అనిపించింది. అసలు ఆ తర్వాత అబ్బా అసలు దీనంత స్వీట్గా ఇంకోటి ఉండదు అనిపించేది. ఒకసారి నామం చాలా స్వీట్గా జరుగుతుంది, ఇంట్లో ఎవరు లేరు, తలుపులు అన్నీ వేసుకుని నేను కత్తి పెట్టిన కూర కోసుకుంటూ చాలా గట్టిగా చేస్తున్నాను నామం. ఎప్పుడూ లోపలే చేసుకుంటాను, ఎవరు లేరని ఆ రోజు గట్టిగా నామం చేస్తున్నాను. చేస్తా అంటే ఎదురుగుండా గోడ మీద ఉన్న బల్లి గమనగమ ఇలా దిగి నా మీదకి వచ్చింది. బాబోయ్ బాబోయ్ అని లేచి గంతులేసి మళ్ళీ అది అలా వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుని కోసుకుంటున్నాను. కోసుకుంటుంటే బాల్కనీ బయట చెట్టు మేయించి ఒక స్క్విరిల్ బాల్కనీలోకి దూకి నా మీదకి పరిగెట్టుకుంటూ వచ్చింది. హలో
బిందు, బిందు బిందు కట్ అయినట్టు ఉడత ఉడత దగ్గర నుంచి చెప్పండి.
ఆ ఉడత పరిగెట్టుకుంటూ నా మీదకి వచ్చింది. వెంటనే లెగిసి మళ్ళీ భయపడి, నేను భయపడ్డాను, అది భయపడింది, గంతులు అయిపోయినాయి. తర్వాత ఏంటి ఇలాగా అన్ని ఈరోజు నా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నాయి అనుకున్నాను. ఆ తర్వాత అనిపించింది, లేదు లేదు నారాయణ నారాయణ అని గట్టిగా పిలుస్తున్నాను, దేని మట్టుకు అదే నన్ను పిలుస్తున్నారు నన్ను పిలుస్తున్నారు అని కన్ఫ్యూజ్ అయిపోయి పాపం అన్నీ వచ్చేస్తున్నాయి అనిపించింది. అసలు అంటే సరదాగానే కానీ ఇలాంటి భావాలు చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఉషా. సరదా సరదాగానే
అంటే ఎవరైనా వరల్డ్ ఆఫ్ యువర్ ఓన్ కదా ఎప్పుడు
చాలా ఎంజాయ్ చేసేదాన్ని.
డిఫరెంట్ బిందు యాక్చువల్గా భక్తుల్లో కంప్లీట్లీ యూనిక్ అండ్ డిఫరెంట్. ఎందుకంటే నేను వైజాగ్ వచ్చినప్పుడు అది పద్మగారి ఇంటికి వచ్చిన శ్యామల్ గారి ఇంటికి వచ్చిన అంటే మీ డైరీ మీ రైటింగ్స్ నాన్నగారు మీద ఏదన్నా మీకు ఇష్టం వచ్చేస్తే ఆయన మీద కావ్యం రాసేసేవారు అవి ఉంటే అద్భుతంగా. అంటే మీరు ఒక ఆయనతో ఒక ప్రపంచం చేసేసుకుని ఆ ప్రపంచారు.
అవును అవును అవును. అసలు సాగర్ అంటే అసలు ఆయనకి నాకు సంబంధించిన ఒక పర్సనల్ థింగ్ అనిపించేది సాధన అంటే. అసలు ఇంకొకరికి స్థానం లేదు దాంట్లో, రెండో వాళ్ళు లేరు అనిపించేది, నేను నాన్నగారు తప్ప ఇంకొకళ్ళు లేరు అనిపించేది.
అందుకే ప్రపంచంలో జీవించలేదు మీరు, మీరు నాన్నగారు మీరు క్రియేట్ చేసుకున్న ప్రపంచంలోనే ఉన్నారు.
అయ్యా ఒకసారి రామకృష్ణ కథామృతం చదువుతా అంటే దాంట్లో ఒక కథలో ఇలాగే అంతటా నారాయణుడని చెప్తారు రామకృష్ణుడు. అది నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి చెప్పాను అనమాట, ఆ స్టోరీ చెప్పుకుని పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా అమ్మాయి వాకింగ్కి వెళ్తున్నాను. వెళ్తా అంటే ఒక కుక్క నా మీదకి వచ్చి కరవపోయింది. నేను వెంటనే బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నాను. వెంటనే మా అమ్మాయి అంది, మమ్మీ కుక్క నారాయణుడు, మమ్మీ కుక్క నారాయణుడు అంది. అసలు వెంటనే అసలు ఆ భయం అంతా పోయి అవును కదా నిజం కదా అని, ఏంటి ఇంట్లో అన్నిటినీ సరదాగా చేయనారాయణుడు మిక్సీ నారాయణుడు కారనారాయణుడు అంటా తిరుగుతాను మరి అన్ని అని నేను అసలు ఇక్కడ కుక్క నారాయణుడు అని నాకు ఎందుకు తట్టలేదు అంటే మాట కేవలం నోటి వరకునే ఉంది, ఇంకా నాకు జీర్ణం కాలేదు నాకు సొంతం కాలేదు అని అర్థమైంది ఆ రోజు. అసలు అప్పట్లో స్టార్ట్ ద డే విత్ నాన్నగారు, స్పెండ్ ద డే విత్ నాన్నగారు, ఎండ్ ద డే విత్ నాన్నగారు అన్నట్టు గడిచిపోయేది టైం. ఉషా చాలా హాయిగా రోజులు గడిచిపోయేవి. ఎప్పుడు అసలు ఎప్పుడు భగవాన్ అంటే అరుణాచలంలో ఉంటారని, నాన్నగారంటే జిన్నూరులో ఉంటారని అసలు అనిపించేది కాదు. అందుకే ఎప్పుడు జిన్నూరు వెళ్దామని అరుణాచలం వెళ్దాం అన్న థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు షా. కానీ ఒకసారి నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు అరుణాచలం వెళ్ళావా అమ్మా అని అడిగారు. అసలు ఆ క్షణం నుంచి వెళ్ళాలనే కోరిక పుట్టింది. ఆల్మోస్ట్ నాన్నగారు పరిచయం అయిన 9 ఇయర్స్కి అరుణాచలం వెళ్ళాను. ఆ రోజు శ్రీరామనవమి, అప్పటికే అసలు అరుణాచలంలో అణువు ఎలా ఉంటుందో అందరూ నాకు చెప్పేశారు భక్తులంతా. సో అక్కడ ఏమి నాకు అసలు కొత్తగా అనిపించలేదు సరి కదా, ప్రతీదీ నాకు చాలా సుపరిచితంగా అనిపించేది. అన్నిటినీ ఈ చేతితో తాకేసరికి ఒక రకమైన పులకింత అనిపించేది. దిస్ ఈజ్ మై ప్లేస్ అనిపించింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్నగారు వైజాగ్ వచ్చారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే నా కళ్ళల్లోకి చూస్తూ, అరుణాచలం ఇదే ఫస్ట్ టైమా అన్నారు. అంటే అవును నాన్నగారు అన్నాను. ఫస్ట్ టైమా అన్నారు. తలూపాను. ఇదే ఫస్ట్ టైమా అన్నారు. మళ్ళీ తలూపాను. 4వ సారి ఫస్ట్ టైమా అన్నారు. అంటే ఈ జన్మలో ఈ దేహంతో బిందుగా ఫస్ట్ టైం నాన్నగారు అన్నారు.
అన్నారా అనుకున్నారా?
అనుకున్నాను. అప్పుడు వదిలిపెట్టారు నాన్నగారు, ఒక చంటి పిల్లోళ్ళలాగా ఒక నవ్వు నవ్వి అప్పుడు వదిలేశారు. సో అసలు అలా ఫస్ట్ 10 ఇయర్స్ అసలు ఈ మనసు నాన్నగారు చుట్టూ డ్యాన్స్ చేస్తూ గడిపేస్తుంది. ఇంకా చివరిలో అరుణాచలం తీసుకెళ్ళి ఈ నేనుకి జ్ఞానం అనేసి అన్ని నిప్పు అంటించి పంపించారు. ఆ తరువాత నెక్స్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే అప్పటి నుండి సబ్జెక్ట్ కొంచెం కొంచెంగా అర్థమవటం స్టార్ట్ అయింది. నిజంగా అర్థమైన వాక్యాన్ని అసలు ఆచరించకుండా ఉండలేము షా. ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పినా అది ఈ నోటి వరకే, కానీ దాన్ని మననం చేయగా చేయగా దాని హార్ట్ని ఓపెన్ చేస్తుంది, అప్పుడు ఆ వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు దానిని ఆచరించగలుగుతాం. జీవించిన వాక్యం మన సొంతం అయిపోతుంది. యాజ్ ఇఫ్ మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న క్యాష్లా జీవితంలో ఎప్పుడు దాని అవసరం వచ్చినా నేనున్నానంటూ పైకి వచ్చి హెల్ప్ చేసి ఆ సిచ్యువేషన్ని దాటించి మళ్ళీ చిత్తంలోకి వెళ్ళిపోతుంది. సో సొంతమైన వాక్యాన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు. అది మన సొంతం. ఒకసారి అంతా అరుణాచలం వెళ్తున్నారు. సో ఈ మనసు చాలా మారం చేస్తుంది. ఏంటి నీ ప్రాబ్లము అంటే, అందరు అరుణాచలం వెళ్తున్నారు, నాకేమో వెళ్ళే అవకాశం లేదు, పిల్లలు చిన్నోళ్ళు అనిపించింది. సో ఇప్పుడు ఏంటి, పిల్లలకి ఏం కావాలి అంటే ఈ చేతులతో వండి పెట్టాలి. సో ఈ దేహంతో పిల్లలకి ఏం అవసరం అంటే నీ దేహం. నువ్వేమంటున్నావు, ఈ దేహాన్ని అరుణాచలం తీసుకెళ్లాలనుకుంటున్నావు. నువ్వు దేహాన్ని అరుణాచలం తీసుకెళ్తానంటే కాదనే శక్తి కానీ, నో అనే రైట్ కానీ కుటుంబానికి ఉంది. కానీ నీ మనసుని అరుణాచలం తీసుకెళ్తానంటే కాదనే శక్తి ఎవరికైనా ఉందా? సో ఈ దేహాన్ని ఎందుకు అరుణాచలం తీసుకెళ్తానంటున్నావు? అక్కడున్న భగవానికి ఆయన దేహమే భారం, ఇక నీ దేహాన్ని ఆయన ఏం చేసుకుంటారు? ఆయనకు కావలసింది మనసు. సో నీ మనసుని అరుణాచలం తీసుకెళ్ళు, రోజు గిరి ప్రదక్షిణ చేయొచ్చు, కాదనే వాళ్ళు ఎవరు? సో ఈ దేహాన్ని ప్రపంచానికి, మనసుని గురువుకి ఇచ్చి నువ్వు ఆత్మగా నిలిచిపో అనిపించింది. ఈ వాక్యాన్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను. అలాగే అలాగే అంటే మన చుట్టూ ఈ కుటుంబానికి ప్రపంచానికి అవసరమైంది మన దేహమే కదా. సో ఆ దేహాన్ని అవసరమైన వాడికి దేహాన్ని ఇద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి నా హెల్ప్ కావాలనుకోండి, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. అంతేగాని హెల్ప్ చేయటం మానేసి నా గుండె నా మనసు నిండా మమ్మీని పెట్టుకుని ఐ లవ్ యూ మమ్మీ అన్నాను అనుకోండి, అది ఆవిడకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా? అది వేస్ట్ కదా. వాళ్ళకి మనసు అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఈ దేహం. వాళ్ళకి అవసరమైనప్పుడు వెళ్ళి 10 రోజులు వాళ్ళకి సాయం చెయ్యి ఈ దేహంతో. అంటే ఈ దేహాన్ని ప్రపంచానికి ఇయ్యి. అలాగే నీ మనసుతో వీళ్ళెవరికి పని లేదు. నీ పిల్లల్ని మనసులో పెట్టుకోమని వాళ్ళు ఎవరు అడగలేదు, నువ్వు పెట్టుకున్నావు. కానీ ఆ మనసుని కోరుకునే వాళ్ళు ఎవరు? గురువు. ఆ గురువుకి మనసునివ్వు. దేహాన్ని ప్రపంచానికి, మనస్సుని గురువుకి ఇచ్చేస్తే ఇంక మిగిలేదేంటి? నువ్వు ఏదైతే అయ్యున్నావో అదిగా నిలిచిపోతావు.
బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.
అలాగే ఒక ట్రిప్ నాన్నగారు వచ్చినప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను. దేహం పుట్టిన క్షణం నుంచి చివరి క్షణం వరకు అంతా దేహ ప్రారంభం ప్రకారం జరిగిపోతుంది కదా, ఇట్స్ ప్రీ డిసైడెడ్. సో దాని విషయంలో మనం ఏమీ చేయగలిగింది లేదు. బట్ ఈ మనసు విషయానికి వస్తే బుద్ధుడు వాసనాక్షయం చెప్పాడు, భగవాన్ వాచింగ్ చెప్పారు. అసలు ఈ మనసుకి తనని తాను సంస్కరించుకునే విషయంలో ఎంతవరకు స్వేచ్ఛ, ఎంతవరకు శక్తి ఉంది, అసలు ఎఫర్ట్ ప్లేస్ ఏంటి ఇక్కడ అని నాన్నగారిని అడిగాను. అప్పుడు అసలు ఆ రోజు చాలా అద్భుతంగా వచ్చింది స్పీచ్. ఉషా సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారు. అసలు చెయ్యి ఇలా పైకి ఎత్తేసి ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అన్నారు గట్టిగా. అసలు ఓ వాసన కోరిక రూపంలో పైకి వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేస్తే ఎలా బలపడిపోతుందో, లేకపోతే పైకి వచ్చి వచ్చి దానిని ఎంకరేజ్ చేయనప్పుడు ఎలా క్షీణించిపోతుందో, అసలు మనం ఎఫర్ట్ అంతా పెట్టాల్సింది ఇక్కడే అని చెప్పారు షా. ఈ పాయింట్ దగ్గరే మనం ఎఫర్ట్ అంతా పెట్టాల్సింది, ఎఫర్ట్ మొత్తం ఇక్కడే అవసరమైందని చెప్పారు. అలాగే చివరి క్షణంలో ఊపిరి ఆగిపోయే ముందు వాసనలు హృదయం నుండి సహస్రారానికి ఎలా తిరుగుతాయో, చివరిగా అన్నిటికన్నా బలమైన వాసనను పట్టుకుని జీవుడు ఎలా దేహాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతాడో, అసలు అంతా ఒక మూవీలా చూపించారు. లాస్ట్లో అన్నారు, వాసనాక్షయం జరిగాక సెల్ఫ్ రియలైజ్ అయ్యాక అప్పుడు నీకు తెలుస్తుంది అసలు ఇంతవరకు నువ్వు చేసింది ఏమీ లేదని, అంతా అటు నుండే జరిగిందని. బట్ అంటిల్ దెన్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అన్నారు.
యాక్చువల్గా మీరు అన్నారు కదా సినిమా చూపించారని, ఇది ఎన్నో సందర్భాల్లో అంటే ప్రాణ ప్రయాణ టైంలో ఒక సైకిల్ తిరిగినట్టు ఎలా మన వాసనలన్నీ అంటే జరిగిపోయిందంతా ఎలా రీల్ తిరుగుతుంది, మనకి బాగా ఇష్టమైంది జీవుడు ఎలా పట్టుకుని దేహం వదిలేస్తాడనేది ఎంత వివరంగా చెప్పేవారు బిందు. అంటే ఆయన చెప్పని విషయం అంటూ ఒక్కటి లేదు బిందు,
అసలు అసలు అవును ఏది లేదు.
అంటే ఇంకా డౌట్ ఫ్రీ చేసి,
అవును
ఏ విధంగా ఏ అనుమానము ఏ డౌట్ ఏ సంకోచం లేకుండా, ఐ మీన్ పాత్ అంటే ఇప్పుడు క్లియర్ చేసేసి అంటే ముళ్ళు రాళ్ళన్ని తీసేసి సిమెంట్ రోడ్ వేసేసారు మనకి
అన్నారు. వాసన కోరిక రూపంలో వస్తుంది, ఆ కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం వచ్చినప్పుడు నీ ఇంద్రియాలు నాట్లకి ఇచ్చేయకు అన్నారు నాన్నగారు. నెక్స్ట్ డే ఇంట్లో ఏదో మా అమ్మాయి మీద కోపం వచ్చి గమ్ముని అరవబోయేసరికి నాన్నగారు మాట గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి వెంటనే నేను నాకు కోపం వస్తుంది ఇప్పుడు నేను నా నోటిని ఇవ్వను అని చెప్పి కంట్రోల్ చేశాను. వెంటనే మా అమ్మాయి అంది, మమ్మీ నీకు ఆమె చాలా కోపంగా ఉంది కదా అంది. ఏ నేను ఇప్పుడు నేనేం అనలేదు కదా అన్నాను. అంటే అంటే నువ్వేమీ తిట్టకపోయినా నీ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది నీకు నా మీద ఎంత కోపంగా ఉందో అంది. అప్పుడు అనిపించింది బాబోయ్ ఇంత కష్టమా ఇంద్రియాలు నిగ్రహించడం, ఒకదాన్ని క్లోజ్ చేస్తే వేరే దోపన అయిపోతుందా అనిపించింది. అసలు అలాగే
టీచింగ్ బిందు అంటే మీరు అలా ప్రపంచం క్రియేట్ చేసుకుంటే మీ ప్రపంచం మీకు అన్ని చూపించింది. పిల్లల రూపంలో కూడా ఐ మీన్ మీరు అన్నట్టు అంతా నారాయణ అంతా నారాయణ అని అంతటా ఆయన చూద్దామనే మీ ప్రయత్నం, అంటే ఎవ్రీథింగ్ అంటే లోపల ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది మీకు స్పష్టంగా సినిమా చూపిస్తూనే ఉన్నారు.
అవును 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 అవును.
బ్యూటిఫుల్ బిందు. అందుకే ఈశ్వరుడితో కనెక్ట్ అయ్యి మనం జీవిస్తున్న జీవితం మధురం మధురం మధురం. ఇంకా
అవును షా, ఇంకోసారి మళ్ళీ సేమ్ ఇలాగే ఇదే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి పనమ్మాయి మీద చాలా కోపం వచ్చి సరిగ్గా తిట్టబోయే టైంకి మళ్ళీ నాన్నగారు వాక్యం గుర్తుకొచ్చింది. వెంటనే లేదు లేదు నేను నోరు ఇవ్వను ఇవ్వను అని చెప్పి కంట్రోల్ చేసేసుకుని తిట్టలేదు. ఆ రోజు నిద్రపోయాక కళ్ళో పనమ్మాయిని పట్టుకుని తిట్టేస్తున్నాను కళ్ళో. అసలు వెంటనే మెలకు వచ్చింది, బాబోయ్ ఇంద్రియాలు ఇవ్వకపోతే ఈ మనసు కళలో ఇంద్రియాన్ని సృష్టించి అసలు దాని పని అది చేసేసుకుంటుంది. మై గాడ్, అసలు ఈ ఇంద్రియాలు గోళాలు వాటికి ఏమి తెలియదు పాపం, అసలు వాటి ద్వారా ఆడుకుంటున్నది మనసు. సో ఇక్కడ నిగ్రహించాల్సింది మనసుని అనిపించింది. సో మనసు అంటే ఏంటి, ఫాల్సై ప్లస్ ఇతర తలంపులు. ఫాల్సైకి వచ్చే ఇతర తలంపుల్ని కట్ చేస్తే ఈ ఫాల్సైకి సపోర్ట్ లేకుండా నిలబడలేదు, సో దాని సోర్స్లోకి వెళ్ళి పడిపోతుంది. ఇది భగవాన్ సబ్జెక్ట్ విత్ మ్యాథమెటికల్ అక్యూరసీ. సో ఇప్పుడు థాట్స్ని కట్ చేయాలి. కట్ చేయాలంటే ముందు వాచ్ చేయాలి. సో అలా వాచింగ్ మొదలైంది. చాలా సరదాగా ఒక గేమ్లా స్టార్ట్ చేశాను. చివరికి ఒక కంక్లూజన్కి రావటానికి 5-6 months పట్టింది షా ఈ థాట్స్. అది నాకు వచ్చే థాట్స్ని అబ్జర్వ్ చేస్తే అందులో 50% అన్ని యూజ్లెస్ థాట్సే. అంటే ఏదో పక్కింటి గురించో, టీవీలో చూసిన న్యూస్ గురించో ఏదో, అంటే నన్ను బంధించని థాట్స్. నాన్నగారిని అడిగాను, మనల్ని బంధించని కర్మ చేసినా చేయని వాడితో సమానం అన్నారు కదా నాన్నగారు, మరి అలాగే బంధించని తలంపులు వచ్చినా రాని వాటితో సమానమా అన్నారు. సమానమే అమ్మా అన్నారు. సో ఈ 50% థాట్స్ ఎలా ఉంటాయంటే, అసలు నువ్వు వాచ్ చేస్తున్నావు అన్న విషయం తెలియగానే వదిలేసి పారిపోతాయి. వాచ్ అనగానే ఆ థాట్స్ స్టాప్ అయిపోతాయి, పారిపోతాయి. ఇంకా
ఎందుకంటే నువ్వు దాన్ని విట్నెస్ గా చూస్తున్నావు.
యా, చూస్తున్నావు కాబట్టి. ఎస్,
దాని పాటుగా అది అన్ని వీధులు తిరిగే సన్నుళ్ళు తిరిగే.
అదే మోస్ట్లీ అన్ని యూజెస్ థాట్స్ మోస్ట్ అబ్జర్వ్ చేస్తే 50% అయ్యే ఉంటాయి మనకు వచ్చే థాట్స్ లో. ఆ తర్వాత ఇక ఇంకో 20% ఆఫ్ ద థాట్స్ ఎలా ఉంటాయంటే, వాచ్ చేసినా వెళ్ళవు. ఐ మీన్ పాస్ట్ ఫ్యూచర్ కి సంబంధించిన థాట్స్. అప్పుడు క్వశ్చనింగ్ అవసరం, ఈ తలంపు అవసరమా అని క్వశ్చన్ చేసేసరికి అప్పుడది నెమ్మదిగా అవసరం లేదు అని పక్కకు తప్పుకుంటుంది. 20% ఆఫ్ ద థాట్స్ అలా వెళ్ళిపోతాయి. ఇక 25% ఆఫ్ ద థాట్స్ ఎలా ఉంటాయంటే, వాచ్ చేసినా వెళ్ళవు, అవసరమా అని క్వశ్చన్ చేసినా వెళ్ళవు. అవును అవసరమే, నీకు బోలు బాధ్యతలు ఉన్నాయి, నువ్వు ఆలోచించాలి, లేకపోతే ఎలాగా అంటాయి. అంటే భౌతిక జీవితంలో మన ఇష్యూస్ కానివ్వండి, సిచ్యువేషన్స్ గురించి సంబంధించిన థాట్స్. అవి అసలు ఇన్ని సంవత్సరాలుగా నాన్నగారి చుట్టూ తిరిగి స్పీచెస్ విని, బుక్స్ చదివి, మనం పోగు చేసుకున్న సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ ఉపయోగపడింది. ఈ 25% ఆఫ్ ద థాట్స్ని కంట్రోల్ చేయటం దగ్గరే ఉపయోగపడింది ఉషా. అసలు ఎటువంటి థాట్స్ అయినా సరే దానితో ఫైట్ చేయగల అస్త్రం అనే ఒక వాక్యాన్ని నాన్నగారు మనకి రెడీగా ఇచ్చేసారు. సో ఆ వాక్యాన్ని పెట్టి ఫైట్ చేయటమే ఆ థాట్స్తో, అప్పుడు ఆ థాట్స్ బదిలి వెళ్తాయి. ఇక ఒక 5% ఆఫ్ ద థాట్స్ మిగిలిపోతాయి ఉషా. ఇవి వాచ్ చేసిన, క్వశ్చన్ చేసిన, ఫైట్ చేసిన వెళ్ళలేదు. ఫైట్ చేసి చేసి కలిసిపోయి భగవాన్ నా వల్ల కావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఈ తలంపులు నన్ను వదలట్లేదు భగవాన్, నేను ఓడిపోయాను భగవాన్, మీరే హెల్ప్ చేయాలి, మీ వల్లే అవుతుంది అని ప్రే చేశాను. చివరికి ప్రార్థన ఆ తలంపుల్ని పోగొట్టింది. సో భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ ప్రయత్నము సక్సెస్ అవ్వలేదని అప్పుడు అర్థమైంది. వాచింగ్ అయ్యా, వాచింగ్ శరణాగతితో ఎండ్ అయింది ఉషా. అలా కొన్నాళ్ళు వాచింగ్తో చాలా సరదాగా ఆడుకునేదాన్ని థాట్స్తో. ఆ తర్వాత కొంచెం టైం పాస్ అయిన కొద్దీ శ్యామలపిండి గారి సౌమ్య చనిపోవటం, నాకు అది యాక్చువల్గా చనిపోవటానికి 2 ఇయర్స్ ముందు నుండి నాకుతో చాలా అటాచ్డ్గా ఉండేది సౌమ్య. సో తన చావుతో నా బాడీ మైండ్ రెండు రియాక్ట్ అయ్యాయి. బాడీకి బీపీ వచ్చేసింది, ఇక మైండ్కి ఒక రకమైన ఆధ్యాత్మిక బెంగ, ఏదో ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి ఫాస్ట్గా క్విక్గా, బికాజ్ లైఫ్ ఇస్ సో అన్సర్టెన్ అనిపించేసేది. అసలు తపనే గ్రేస్గా మారుతుంది అంటారు, తపనే పెట్టుబడి మార్గం చెప్తారు కదా, అది ఇక్కడ అర్థమైంది. యా, అది ఇక్కడ అర్థమైంది. సౌమ్య పోయిన కొత్తలో అక్కడ శ్యామలపిండికి లక్ష్మీ సరస్వతి గారని బాగా సబ్జెక్ట్ వైజ్గా సపోర్టివ్గా ఉండేవారు. ఆవిడ ఒకరోజు ఈ సృష్టి ఫార్మేషన్ గురించి ఇంకా ఏదో చాలా మంచి అద్వైత బోధ చెప్పారు. అండ్ అప్పుడు యుఎస్ నుంచి మాధవ్ కూడా వచ్చారు. నేను మాధవ్ని చూడటం అదే ఫస్ట్ డే, అక్కడే ఆ క్లాస్లోనే నేను మాధవ్ని కూడా చూశాను. ఆవిడ ఏం చెప్పారో గుర్తులేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మనసు అద్వైతాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్చువల్గా నాకు అసలు అద్వైతం అంటే అసలు నచ్చదు, ఎందుకంటే ఎంతసేపు నేనుండాలి, నాన్నగారు ఉండాలి, నాన్నగారు చెప్పాలి, అది నేను జీవించాలి, అది చూసి నా తండ్రి సంతోషంగా నన్ను ఇంకా ప్రేమించాలి, ఆ ప్రేమను చూసి నేను మురిసిపోవాలి, ఇదే నా లైఫ్, ఇదే నాకు ఇష్టం, కానీ ఉన్నది ఒక్కటే అంటే అసలు నచ్చేది కాదు. బట్ ఆ రోజు యాక్సెప్ట్ చేసింది. గోపాలపట్నం నుంచి ఇంటికి వచ్చాను. ఇంట్లో నా టేబుల్ మీద ఎప్పుడూ బుక్ మార్క్ ఉంటుంది, అందులో భగవాన్ ఈజ్ విత్ యూ, భగవాన్ ఈజ్ ఇన్ యూ, అండ్ యూ యువర్ సెల్ఫ్ ఈజ్ భగవాన్ అని ఉంది. అసలు ఎన్ని సంవత్సరాల నుండో అది చదువుతున్నాను, బట్ ఆ రోజు కొంచెం యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది మనసు. సో అప్పటి నుంచి అప్పుడు అనుకున్నాను, ఉషా లైఫ్ ఇస్ సో అన్సర్టెన్ కదా, ఒకవేళ సడన్ గా డెత్ వస్తే ఈ జన్మలో ఏం సాధించావంటే ద్వైతం నుంచి అద్వైతానికి జంప్ చేశాను అన్న తృప్తితో వెళ్ళిపోతాను అనిపించింది. యాక్చువల్ గా నా 40th బర్త్డే రోజు అనిపించింది నాకు. 20 ఇయర్స్ ఏజ్ లో నాన్నగారు పరిచయం అయ్యారు. ఇప్పుడు 40 ఇయర్స్ అంటే ఇప్పటికీ బిఫోర్ నాన్నగారు అండ్ ఆఫ్టర్ నాన్నగారు ఈక్వల్ అయిపోయాయి. అంటే భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఈక్వల్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఎన్ని క్షణాలు ఎన్ని సంవత్సరాలు నేను జీవిస్తే అంత నా ఆధ్యాత్మిక జీవితం డామినేట్ చేస్తుంది భౌతిక జీవితాన్ని. అబ్బా నాకు ఇది చాలా అనిపిస్తుంది. అలాగా తర్వాత పిల్లలు ఎదిగే కొద్దీ నాలో కొత్త ఆశలు కోరికలు మొదలయ్యాయి. ఉషా అసలు అనిపించేది ఒకసారి నేనేనా అనుకునేదాన్ని. నాన్నగారు వైజాగ్ వచ్చారు, నీ సాధన ఎలా ఉందమ్మా అన్నారు. అసలు బాగాలేదు నాన్నగారు అన్నాను. ఏమ్మా అన్నారు, మీరు పరిచయం అయినప్పటి నుంచి సాధన ఇప్పుడు కష్టం అనిపించలేదు నాన్నగారు, పైగా చాలా ఎంజాయ్ చేశాను, అర్థమైన ప్రతి వాక్యాన్ని ఆచరించే ప్రయత్నం చేశాను, కానీ మధ్య ఏంటో లేని ఆశలు కోరికలు వస్తున్నాయి నాన్నగారు, సాధనలో వాసన తగ్గాలి కానీ నాకు లేని వస్తున్నాయి ఏంటి, నేను సాధనలో వెనక్కి వెళ్ళిపోతున్నాను అనిపిస్తాను నాన్నగారు అన్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు, కెరటాలు వస్తాయి వెళ్ళిపోతాయి, వాటికి మనం భయపడకూడదమ్మా, దీనిని సాధనలో వెనక్కి వెళ్ళిపోవటం అనరు, ఇవి కెరటాలు అంతే, వాసనలు వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మనల్ని కెలికి అవి ఉన్నాయని మనకు తెలియచేసి బయటకు వెళ్ళిపోతాయి. వెళ్లే ముందు చేసే హడావిడమ్మా ఇది, దానికి భయపడకు, ఒక్క నెల రోజుల్లో నీ పూర్వ శాంతినికి వచ్చేస్తుందమ్మా అన్నారు.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎందుకంటే ఎవరికైనా చూడండి, ఒక వాసన వచ్చి కుదిపేసి అయ్య బాబోయ్ ఇంకా అసలు మన వల్ల కాదు, లేకపోతే అయ్య బాబోయ్ ఎక్కడికో మనం డిటీరియరేట్ అయిపోతున్నామేమో, లేకపోతే భగవంతుడు మనం వదిలేశాడేమో, ఇలాంటివి వస్తాయి పాపం. అంటే ఆ స్టేజ్లో నేను వాసన వచ్చి తలకాయ ఊపేసినప్పుడు అది టైం డ్యూరేషన్ ఇంత టైం అని ఉంటుంది, అది మనకి చూపించి కుదిపి వెళ్ళిపోతుంది. ఆ టైంలో పేషెన్స్.
అవును ఒకసారి భగవాన్ తోటి నాకు బంధుత్వాలు నచ్చట్లేదు నాన్నగారు, మురికి కంపు, నన్ను త్వరగా మీరో చేర్చేసుకోండి, ఏంటి ఇంకా కర్మ ఉండిపోయింది, వాసనలు ఉన్నాయి అంటారా, అయితే స్పీడప్ చేసేయండి, స్పీడ్గా పంపేయండి, కర్మం చేసేస్తాను, వాసనలు కెలికేయండి, బయటికి లాగి పడేద్దాం అని చాలా ధైర్యంగా అడిగేశాను. యాక్చువల్గా అదే యాక్చువల్గా నేను అక్కడ బంధాలు నచ్చట్లేదు అన్నది వైరాగ్యం అని చాలా గొప్పగా ఫీల్ అయిపోయాను. కానీ తర్వాత అర్థమైంది అసలు అది వైరాగ్యం కాదు, విరక్తి అని. ఎందుకంటే విరక్తి విషయాల్ని రిజెక్ట్ చేస్తుంది, కానీ వైరాగ్యం విషయాల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అదే అంటే విరక్తి విషయాల్ని రిజెక్ట్ చేస్తుంది. అంటే నాకు ఇది నచ్చట్లేదు అని మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా నాకు వైరాగ్యం వచ్చేస్తుంది, నేను స్పిరిచువల్ రూట్ లో ఉన్నాను కదా, ఇది నచ్చట్లేదు అనుకుంటా. అది నిజానికి అక్కడేదో మనల్ని కెలికి అక్కడేదో నచ్చలేదు మనకి, నేనికి అగేన్స్ట్ గా ఏదో జరిగి వాళ్ళు నచ్చలేదు, దానికి మనం ఏమనేస్తాం అంటే వైరాగ్యం వచ్చేసిందని. అసలు సాధనా పరంగా కూడా ఈ నేను చాలా డెకరేట్ చేసుకుంటాం ఉషా.
మీరు బిందు అన్నారు కదా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వైరాగ్యం వివేకం అన్నారు చూడండి, దిస్ క్రూషియల్ రోల్ ఇన్
సాధకం. అదే అక్కడికే వస్తున్నాను ఇలా. ఇంకా లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే అసలు భక్తి జ్ఞానం కన్నా వివేక వైరాగ్యాలు సాధనని స్పీడప్ చేస్తాయని అర్థమైంది. భక్తి జ్ఞానం కన్నా ఇవే ఎక్కువ స్పీడ్ గా మనల్ని ముందుకు తీసుకెళ్తాయని అర్థమైంది నాకు. ఒకసారి ఒక రోజు ఆఫ్టర్నూన్ పడుకుంటే ఒక కళ్ళు వచ్చింది ఉషా. ఆ కళ్ళు నాన్నగారు మా ఇంటికి వచ్చారు. నేను వెంటనే నాన్నగారిని సోఫాలో కూర్చోబెట్టి గమన్ గమన్ వెళ్ళి పళ్ళను తీసుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి లోపల ఉన్న పళ్ళన్నీ పళ్ళల్లో పెట్టి తీసుకొచ్చి నాన్నగారి చేతిలో పెట్టి నాన్నగారికి దండం పెడదామని ఇలా కిందకి వంగాను షా. వెంటనే నాన్నగారు ఆయన రెండు కాళ్ళని ఎత్తేసి నా తల మీద పెట్టి గట్టిగా నొక్కేస్తున్నారు. నొక్కేస్తా అంటే నా తల్లో క్లిప్ ఉంటుంది ఎప్పుడు, ఆ క్లిప్ కి లోపల సైడ్ స్టీల్ ఉంటుంది కదా, ఆ స్టీల్ క్లిప్ ఆ స్టీల్ది నాకు గుచ్చుకుపోతాను తల్లోకి, తల్లో గుచ్చుకుపోతాంది. గుచ్చుకుపోతా అంటే బాబోయ్ నాన్నగారు గుచ్చుకుపోతాను నాన్నగారు అన్నాను. అని వెంటనే ఓ నేను ఈ అహంకారాన్ని వదలలేకపోతున్నానని మీరు తొక్కేస్తున్నారా నాన్నగారు, నాన్నగారు తొక్కేయండి నాన్నగారు ఇంకా తొక్కేయండి, ఎంత నొప్పి వచ్చినా పర్వాలేదు నాన్నగారు తొక్కేయండి నాన్నగారు అని అంటా అంటే మెలకు వచ్చింది. అసలు అది కళ అని అసలు అది కళ అని అనిపించలేదు షా, ఇట్ వాస్ సో లైఫ్. ఇంకా అసలు నా తలలో క్లిప్ గుచ్చుకున్న పెయిన్ కూడా తెలుస్తోంది మెలకు వచ్చేసరికి. అసలు ఆ క్లిప్ పైన నా తండ్రి పాదాలు పడ్డాయి, ఆ క్లిప్ ను కూడా చాలా దాచుకున్నాను షా నేను.
అండ్ వన్ థింగ్ అసలు చూసారా అంటే కళలో కూడా అంటే మనం ఎంత ఎంత తప్పన ఎంత యూఆర్ సో ట్రూ అండ్ సిన్సియర్ కదా. అంటే తొక్కేయండి నన్ను తీసేయండి అంటే అజ్ఞాన అహంకారాన్ని మీరు తీసేయండి.
అవును ఎంత నొప్పి వచ్చినా పక్కగారు అలాగే అడే అలాగే వచ్చింది.
ఆ సిన్సియారిటీకి మాత్రమే భగవంతుడు రివీల్ అవుతాడండి. మనం 100 చెప్పచ్చు బిందు బయట, మనం 100 మాట్లాడుకోవచ్చు, 100 సత్సంగాలు చెప్పుకోవచ్చు, ఇది కాదు ద ఇంటర్నల్ ఇంటెన్సిటీ యువర్ తపన ఇన్సైడ్ దట్ ఈస్ వాట్ గాడ్ సీస్.
అవును అవును. అండ్ అకానుష
వేగంగా జరుగుతుంది సాధన బిందు.
అదే అదే చెప్తున్నాను. అసలు ఈ కళ వచ్చిన నెక్స్ట్ డే నుండి అసలు లైఫ్ లో సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యాయి ఉషా. అసలు ఎవ్రీ డే ఒక కొత్త ఇష్యూ. అసలు మార్నింగ్ లెగసీ అసలు డోంట్ నో వాట్స్ వెయిటింగ్ ఫర్ మీ టుడే అనిపించేది ఉషా. అసలు నమ్మరు మా వాళ్ళు మా ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయడానికి కూడా భయపడేవారు, ఎందుకంటే మాతో వస్తే ఏ యాక్సిడెంట్ అయిపోతుందేమో అని. అసలు అంతలా ఉండేది, అంటే అసలు ఏం చేసినా అది అసలు అలా అయిపోయేది ప్రతిరోజు కొత్త సిచ్యువేషన్. కానీ అసలు ఒక వెరీ వెరీ స్పెషల్ థింగ్ ఏంటంటే అసలు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ దాని పర్పస్ ని చూపించేది ఉషా. అసలు సిచ్యువేషన్ లో ఉండగా అసలు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అనుకునేసరికి ఎప్పుడో ఎక్కడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చిన ఒక తలంపు గుర్తుకొచ్చేది. అంటే మనసులో ఓ చిన్న కదలిక, గర్వపు తల లేదా ఒక అసూయ, ఒక కోరిక గుర్తుకొచ్చేది. ఎప్పుడో నేను నాకు వచ్చింది గుర్తుకొచ్చేది ఏంటి, అంత చిన్న తలంపుకి ఇంత ఇంత సిచ్యువేషన్ ప్లాన్ చేయాల్సి వచ్చిందా నా తండ్రికి అనిపించేది. అసలు పిల్లలు అడిగేవారు షా, మమ్మీ అసలు ఇది చాలా చిన్న విషయం కదా, చాలా చిన్నది, అది గర్వం అంటే చాలా చిన్నది. బయట వరల్డ్ ఎంత వర్స్ట్ గా ఉంది, ఎంత గర్వంగా ఉంటున్నారు అందరూ, మరి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మీ, వై యూ అనేవారు. అంటే అంటే నేను బాగుపడాలనుకుంటున్నాను, సో ఐ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ మై థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ అన్నాను. భగవాన్ చెప్పారు కదా, భగవాన్ చెప్పారు కదా, యు ఆర్ ఆన్సరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ అని. అండ్ అదే జరుగుతుంది, అది అది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఉషా ఆన్సర్ చేయటానికి, అన్ని ఉన్నాయన్నమాట.
అంటే ఇట్స్ సో ఇంపార్టెంట్, ఎందుకంటే అది అబ్జర్వ్ చేసి దాంట్లో విడుదల అవ్వాలనే తప్పనుండి ప్రతి క్షణం అది దాంట్లో నుంచి విడుదల అవ్వడానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి కనిపిస్తున్నాయి, లేకపోతే అది కనపడదండి.
అన్నీ
యూఆర్ అ విట్నెస్, యూ డోంట్ ఈవెన్ నో ది ఎగ్జిస్ట్ ఇన్ యూ. అందుకే కదా దాంతో తాదాప్యం పొంది దాంతో జీవించేస్తూ అబద్ధంలోనే జీవించడం కంటిన్యూ చేసేస్తున్నాం
కదా.
వి ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీ థాట్ అనేది మీరు ప్రతి థాట్ ని గమనించుకుని ఆ టెండెన్సీస్ ని ఈ వ్యక్తి భావాన్ని మీరు విత్డ్రా చేయడానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, గ్రేస్ కురుస్తుంది. ఎఫర్ట్ ఈస్ నీడెడ్, యు ఆర్ గివింగ్ యువర్ 100% ఎఫర్ట్, సో గ్రేస్ ఈస్ ఫ్లోయింగ్. అది కాకపోతే ఇంకెలాగ బాహ్యంగానే చెప్పుకుంటూ అయిపోతుంది జీవితం. బిందు అంటే నాన్నగారు నాకు మీరన్నట్టు అమ్మంటే నాకు చాలా ఇష్టం, అమ్మంటే నాకు చాలా ఇష్టం, కానీ అమ్మకు మనం ఏం చేసామంటే ఏమీ ఉండదు అన్నట్టు. ఇంత సబ్జెక్ట్ బోధించి, ఇంత ప్రేమించి, ఇంత ఆదరించి, మనల్ని ఎక్కడో పెట్టి ఇంకా మన పాత పద్ధతిలో మనం ఉండి మన వాసనలతో మనం ఊరేగిపోతూ ఉంటే దాన్ని విత్డ్రా చేసుకోకుండా ఎఫర్ట్ పెట్టకుండా we are wasting our life, simple. It's a huge inspiration, Bindu. What you spoke today is such a huge inspiration for all of us. ఎందుకంటే ఎంత సిన్సియారిటీ ఉంటే మనలో ఉన్న మలినం మనకు కనిపిస్తుంది, అందులోంచి విత్డ్రా అవ్వాలని తపన. అంటే మీ పిల్లలు అన్నట్టు ఇంత చిన్న ఇప్పుడు నువ్వు ఎందుకు అంత భూతద్దంలో చూసుకుంటున్నావు, ప్రపంచం అంతా ఒక రేంజ్ లో ఉంది కదా, ఇది అమ్మా అంటే ఐఎమ్ ఆన్సరబుల్ టు ఇట్. అది చిన్నదే అయి ఉండొచ్చు, బట్ మనం మన మన గురువుని మనం చేరడానికి అది మనకు అడ్డొస్తుంది. అంత సూక్ష్మంగా, అందుకే బిందు సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం అయితే తప్ప వి కెనాట్ రిసైడ్ దేర్. అమేజింగ్.
నేను అసలు ఎంజాయ్ చేసిన ప్రతీదీ దుఃఖంగా మారిపోవటం చూశాను, అప్పుడు అనిపించింది అసలు రామకృష్ణుడి కన్నా తెలివైన వాడు ఉన్నాడా ఈ సృష్టిలో అనిపించేది. ఎందుకంటే హీ నెవర్ ఎంజాయ్డ్ దిస్ వరల్డ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్. ఎంత తెలివైన వాడు కదా రామకృష్ణుడు అనిపించింది. ఎప్పుడు ఎంజాయ్ చేసిన ప్రతీదీ దుఃఖంగా మారిపోవటం కనిపించినప్పుడు అబ్బా ఎంత తెలివైన వాడు రామకృష్ణుడు, నాలా పిచ్చోడు కాదు కదా అనిపించేది. అలాగే అసలు లైఫ్ లో నేను ప్రౌడ్ గా ఫీల్ అయిన ప్రతీది తొక్కే బట్టను చూశాను. డాక్టరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కదిలిపోయి ఏడ్చి అల్లరి చేస్తే ఆయనకి ఇబ్బందే మనకి ఇబ్బందే, అందుకే సహకరించాలనిపించేది ఉషా. దానికి సహనం, మరి కాస్త సహనం ఇమ్మని ప్రే చేసేదాన్ని నాన్నగారిని. నాకు ఫస్ట్ నుండి ఒక డౌట్ ఉండేది, ఎప్పుడు ఎక్కడ భక్తులు కథలు చదివినా కష్టాలు కనిపించేవి, నాకు భయం వేసేది. ఒకసారి అడిగాను ఏంటి స్పిరిచువల్ ఎదగాలంటే కష్టాలు అనుభవించాలా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఈ రూట్లో ముందు నాకు కష్టాలు వస్తాయా అని అడిగాను. అంటే లేదు, అందరికీ అలా జరగాలని ఏం లేదు, అలా ఉండదని చెప్పారు. బట్ ఎప్పుడైతే నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు చెప్పారు, ఆ రోజు నిజం చెప్తే మీరు బ్యాక్ స్టెప్ వేస్తారని భయం వేసి అలా చెప్పాను బిందు, కానీ సఫరింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, బట్ నాన్నగారిగా లాంటి గురువు ప్రెజెన్స్లో అనుభవించేస్తే ఇది అయితే బిందు సఫరింగ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అన్నారు. సఫరింగ్ తీసుకు వెళ్ళినంత ఫాస్ట్ గా మరేది మనల్ని గోల్ వైపు తీసుకువెళ్ళలేదని అప్పుడు అర్థమైంది. అప్పుడు ఈ నేనుకి ఉన్న డెకరేషన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ డెకరేషన్స్ వాటికి సర్జరీ జరగటం చూసేదాన్ని ఉషా. మనకున్న మంచి గుణాలతోటి సాధనతోటి కూడా నేను డెకరేట్ చేసేసుకుంటాం. ఇంకా నెగటివ్ డెకరేషన్స్ అంటారా ఈ మమకారం ఇవన్నీ ఎలాగూ ఉన్నాయి, కానీ ఏదైనా లాస్ట్కి పాజిటివ్ నెగటివ్ అన్నీ కట్ అయ్యి బిందు జీరో అవ్వాల్సిందే ఎప్పటికీ. సో వాటిలో ఒక్క పాజిటివ్ డెకరేషన్ ఒక్క సర్జరీ గురించి చెప్తాను మీకు. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్నయ్యని చాలా స్ట్రిక్ట్గా పంక్చువల్గా చాలా డిసిప్లైన్డ్గా అలా పెంచారు. బయటే ప్రిన్సిపల్ కాదు, ఇంట్లో కూడా ప్రిన్సిపల్ లాగే ఉండేవారు అమ్మ. అసలు అబద్ధం అబద్ధం చెప్పటం అంటే అది అసలు మహాపాపం అన్నట్టు పెంచారు అమ్మ. కానీ తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చాక అందరినీ చూసి ఏంటి ఇంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నారు, అవసరం లేకుండా అబద్ధం చెప్పేస్తున్నారు అన్నప్పుడు ఎక్కడో నాకు అసలు నాకు అబద్ధం అన్నా అబద్ధం చెప్పేవాళ్ళన్నా చాలా అసహ్యం అని చాలాసార్లు అనేదాన్ని. ఒకసారి ఏమైందంటే ఇంట్లో ఏదో సిచ్యువేషన్ వచ్చింది, ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అసలు అబద్ధం చెప్తుంటే అసలు కడుపులో తిప్పేసి గుండెలు పిండేసి ఒక రకమైన బాధ ఉష. ఎందుకంటే చాలాసార్లు అన్నాను కదా అబద్ధం చెప్పేవాళ్ళు అంటే నాకు అసహ్యం అని. సో సరే అలాగా పోనీ ఎస్కేప్ చేద్దామంటే కనిపించిన వాళ్ళందరూ ఆ విషయం అడిగేవారు. సో ఆ అబద్ధం చెప్పిన ప్రతిసారి నాకు బాధ వచ్చేస్తూ ఉండేది. ఇంకా అలాగే ఆ రోజు అందరం నాన్నగారి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము బయట. నాన్నగారు గదిలోంచి వస్తున్నారు, నేను ఎదురుగుండా కూర్చున్నాను. నాన్నగారు ఆ రూమ్ డోర్ బయటకు వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి నా వంక చూసుకుంటూ డీప్గా వచ్చేస్తున్నారు. అది చూడగానే అనుకున్నాను అమ్మో ఈయన ఏదో చాలా పెద్ద ప్లాన్తో వస్తున్నారు నాన్నగారు అనిపించింది. నాన్నగారిని చూడగానే వచ్చి కూర్చుని ఆయన కూడా అదే విషయం అడిగారు. అసలు ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను, బట్ ఇక్కడ నా తండ్రి అడుగుతున్నారు ఆయనకి అబద్ధం ఎలా చెప్తాను. సో ఆయనకి నిజం చెప్పాను. అసలు ఎంత షేమ్ఫుల్గా ఎంత గిల్టీగా అనిపించిందో, ఎందుకంటే అప్పటి వరకు అందరికీ వేరే చెప్పాను, నాన్నగారికి వేరే చెప్పాను. ఇంకా అసలు చాలా గిల్టీగా అనిపించింది. కానీ అసలు తల మీద నుంచి ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అమ్మయ్యా నిజం తెలిసిపోయింది, ఇంకెవ్వరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ రోజు అర్థమైంది దుష నేను చాలా గొప్పదాన్ని అనుకున్నాను. బట్ నో, భగవంతుడు నన్ను అలా ఉంచాలనుకున్నాడు కాబట్టి అలా ఉన్నానే, కానీ లేకపోతే చిన్న సిచ్యువేషన్ సరిపోదా, బిందుని అటు అటు ఇటు ఇటు అవ్వటానికి ఒక్క చిన్న సిచ్యువేషన్ సరిపోదా. అది కూడా ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి. అసలు ఆ మనసే చంచలం, ఏ క్షణం ఎలా మారిపోతుందో చెప్పలేము. అటువంటి గుణాలని పట్టుకుని అసలు గర్వపడటమా అనిపించింది. అలాగే ఇక పాజిటివ్ ఈ నేను కొన్ని పాజిటివ్ డెకరేషన్స్లో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ డెకరేషన్ నా మమకారం, పిల్లలతో అటాచ్మెంట్ ఉషా అన్నిటికన్నా పెద్దది ఇదే నాకు.
అది సహజమేమో, అది సహజమేమో బిందు, ఐ మీన్ హ్యూమన్ గా వాళ్ళందరికీ బహుశా అది సహజమేమో.
ఏమో ఉషా విచిత్రం ఏంటంటే అసలు నా పిల్లల కన్నా ముందే నాన్నగారు నా జీవితంలోకి ప్రవేశించారు. సో వాళ్ళు నా కడుపులో ఉన్నప్పటి నుంచి నా భగవాన్ గిఫ్ట్ అనుకున్నాను. బయటకు వచ్చినప్పటి నుంచి భగవాన్ నీ బిడ్డ నేను పెంచుతున్నాను, జస్ట్ మై డ్యూటీ అనిపించేది. అసలు చిన్నప్పుడు ఏదైనా తిట్టాల్సి వస్తే భగవాన్ నీ బిడ్డను తిడుతున్నానే అని చెప్పి తిట్టేదాన్ని. ఇంకా ఏదైనా అల్లర్ చేస్తే భగవాన్ ఇప్పుడు ఇంకో దెబ్బ వేయాలే, నీ బిడ్డని కొడుతున్నానే అని చెప్పి ఓ దెబ్బ వేసేదాన్ని. అసలు అంతలాగా పెంచినా అసలు తెలియకుండా ఎక్కడో మమకారం చుట్టేసుకుంది ఉషా. అసలు ఒక ట్రిప్లో ఎక్కువ వచ్చినప్పుడు నాన్నగారు మొత్తం ట్రిప్ అంతా నో అటాచ్మెంట్ నో అటాచ్మెంట్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత అసలు పిల్లలు ఎప్పుడన్నా వచ్చి ఇలా హగ్ చేసుకునేసరికి లోపల నుంచి నో అటాచ్మెంట్ అనిపించేది. గమ్ము నాళ్ళు వచ్చి ఇలా పెట్టేసరికి లోపల నుంచి నో అటాచ్మెంట్ అనిపించేది. కానీ నాకు అసలు నచ్చేది కాదు, ఎందుకంటే అటాచ్మెంట్ ని ఎంజాయ్ చేసేదాన్ని, అందుకని నాకు అది అవసరం అనిపించింది. నెక్స్ట్ ట్రిప్ నాన్నగారు వచ్చారు. వచ్చినప్పుడు ఇంక నాన్నగారిని అడిగాను, నాన్నగారు నా పిల్లలకి ఎన్నో చేస్తున్నాను, ఏది చిరాకు అసహ్యం అనిపించట్లేదు, హ్యాపీగా చేస్తున్నాను, అటాచ్మెంట్ వల్ల నేను అలా చేయగలుగుతున్నాను నాన్నగారు, సో నాకు అటాచ్మెంట్ అవసరం అనిపిస్తుంది, అట్లీస్ట్ నా పిల్లలకి పెళ్ళయ్యే వరకు అయినా అటాచ్మెంట్ అవసరం నాన్నగారు అన్నాను. అంటే నాన్నగారు అన్నారు, అయితే పెళ్ళయ్యాక పిల్లల్ని వదిలేస్తావామ్మా అన్నారు. అని ఇప్పుడు ఒక పనిని నువ్వు బాగా చేయగలవా, ఈశ్వరుడు బాగా చేయగలడా అని అడిగారు. అంటే డెఫినెట్గా ఈశ్వరుడే బాగా చేయగలడు నాన్నగారు అన్నాను. ఇప్పుడు పనిని నువ్వు చేస్తున్నావు, నీ అటాచ్మెంట్ నీకు లేని రోజున ఆ పనిని ఈశ్వరుడు చేస్తాడు అన్నారు. బా అసలు వండర్ఫుల్ టీచింగ్ ఉషా, కానీ అంత ఈజీగా నా పిల్లల్ని ఈశ్వరుడి చేతిలో పెట్టలేకపోయాను ఉషా. పిల్లలు అసలు పిల్లలిద్దరూ నా మనసు, వీళ్ళు ముగ్గురి బాగే నా ప్రపంచం అనిపించేది. అసలు అన్నా అని పిల్లల్ని కూర్చోబెట్టి ఎప్పుడు సబ్జెక్ట్ చెప్పలేదు షా. సిచ్యువేషన్ లోను దీన్ని ఇలా తీసుకోవాలి అని మాత్రం చెప్పేదాన్ని. అండ్ దే సా మీ లివింగ్ ఇట్. ఏదైనా మమ్మీ కడుపు నొప్పిగా ఉంది మమ్మీ అని అందనుకోండి, ఓకే అమ్మా టాబ్లెట్ ఇస్తాను తగ్గిపోతుంది, తగ్గకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. అండ్ మీ మమ్మీ ఇంతవరకునే చేయగలదమ్మా, కానీ అక్కడ ఉన్నారు చూడు భగవాను, అక్కడికి వెళ్ళు భగవాన్ అడుగు, ఆయన కళ్ళల్లోకి చూడు, అక్కడ ట్రెజర్ ఉంది నాన్న, నువ్వు ఏది అడిగినా చేయగలరు ఆయన, హీస్ ఆల్ పవర్ఫుల్, ఆయనకి చెప్పుకో వెళ్ళి అనిపించేది. అలా అసలు ఏదైనా సరే ఈ మనసు కూడా చాలా తెలివైంది ఉషా, మనం ఏదో చెప్పామని ఎవరు నమ్మేరు, అసలు అది ప్రాక్టికల్గా చూస్తేనే నమ్ముతారు ఎవరైనా పిల్లలైనా సరే. ఒకసారి మా అమ్మాయికి పన్ను ఊడింది, ఊడితేనే అది చిన్నప్పుడు మనం ఏదో చేసేవాళ్ళం కదా, ఎలక్కన్నంలో వేసి ఈ చెడ్డ పన్ను తీసుకుని మంచి పన్ను ఇయ్యి అనేవాళ్ళం కదా, అలాగా అనుమన్నాను. సో మా అమ్మాయి ఏం చేసింది, ఆ పన్ను నాకు అన్నంలో వేసి ఈ మంచి పన్ను తీసుకుని చెడ్డ పన్ను ఇయ్యంది, బై మిస్టేక్ వచ్చేసింది. అండ్ అసలు విచిత్రం ఉషా, నిజంగానే ఆ పన్ను ప్లేస్లో వంకర పన్ను వచ్చింది. ఇంకా అసలు ఆ వంకర పన్ను చూసిన ప్రతిసారి అనేది, అమ్మా నాకు కోరుకోవటం రాదమ్మా, ఇంకెప్పుడు జీవితంలో నేను ఎప్పుడు ఏమి అడగను భగవాన్ని, నాకు ఏది మంచిదో అదే ఇస్తారు భగవాన్, నాకు కోరుకోవటం రాదమ్మా అనేది. అలాగా
ఇన్నోసెంట్ కనెక్షన్ విత్ భగవాన్ అన్నమాట, అంటే విచ్ మేడ్ ఇట్ ప్రొఫౌండ్.
అదే ఇంకోసారి అలాగే మా పాప హాస్టల్లో జాయిన్ అయిన కొత్తలో ఒకసారి ఫోన్ చేసి, అమ్మ చాలా అశాంతిగా ఉందమ్మా అంది. అంటేని అదేం శ్రీ, అంబానీ కూతురు డబ్బులు లేవని ఏడ్చినట్టుంది నీ పరిస్థితి అన్నాను. అదేంటి మమ్మీ అలా అనేసావు అంది. మరి మనం అందరూ ఎవరు, భగవాన్ బిడ్డలం, అసలు ఆయన ఎవరు, శాంతి స్వరూపుడైన, అసలు ఆయన బిడ్డలమై మనం అశాంత నేడుస్తే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారమ్మా,
ఏమైపోవాలి,
ఆయన శాంతి సముద్రుడు, ఆయన ఉండగా మనకు అశాంతి ఏంటి, అడుగు ఆయన్ని అన్నాను. అంటే అలాగే మమ్మీ అడుగుతాను, ఇవ్వకపోతే ఫైట్ చేస్తాను, నాకు రైట్ ఉంది కదా అంది. ఎస్ గో అహెడ్ అన్నాను.
వండర్ఫుల్ మదర్ బిందు. ఐ మీన్ ఎందుకు ఈ అకేషన్ మీకు వచ్చింది అంటే, ఐ మీన్ యువర్ సచ్ వండర్ఫుల్ మదర్, యువర్ వండర్ఫుల్ చైల్డ్ విత్ భగవాన్
అలాగే
యువర్ వండర్ఫుల్ మదర్
అంటే
పిల్లల్లో అయిపోయి మీ పిల్లల్ని వెరీ బ్యూటిఫుల్ ఆడుతూ పాడుతూ వాళ్ళని
అంతే అసలు ఎప్పుడు ఏదో చేస్తున్నానని ఎప్పుడు అనిపించలేదు లైఫ్ లో ఉషా ఎప్పుడు ఏదో చేస్తున్నానని ఎప్పుడు అనిపించలేదు ఏదో ఇట్ వాజ్ అంటే ఇదంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ సిచ్యువేషనల్ ఇన్ ద ఫ్లో అంతే స్పెషల్ గా వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు బోధించలేదు నేను
చెప్పలేదు అంటే
చెప్పలేదు
సందర్భానికి అనుగుణంగా అది వచ్చిందంతే
వచ్చిందంతే అలాగే ఒకసారి మా పెద్ద పాప నాకెందుకు మమ్మీ అన్నీ ఇలా జరుగుతున్నాయి అని మొన్న డైరీ చదివినప్పుడు నాకు ఇది అనుకున్నానమాట ఇది గుర్తుకొచ్చింది అసలు నాకు ఇది గుర్తు కూడా లేదు ఒకసారి తన అందంట ఏంటి మమ్మీ ఎందుకు అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి అని అప్పుడు వెంటనే నేను అన్నానంట పర్వాలేదు నీ దుఃఖ ప్రారంభం అంతా ఖర్చు అయిపోతుందమ్మా తర్వాత అంతా హ్యాపీనెస్సే ఉంటుంది అని నేను చెప్తున్నాను చెప్తే వెంటనే మా చిన్నమ్మాయి మేబీ షీ వాజ్ ఇన్ 7th or 8th అప్పుడు తను అంటుంది ఏంటి మమ్మీ భగవాన్ డివోటివ్ అయ్యుండి నువ్వు అలా చెప్పొచ్చా అసలు ఎక్కడో ఎప్పుడో హ్యాపీనెస్ ఉందని అక్కను అలా మిస్లీడ్ చేస్తున్నానంటే ఇక్కడే ఇప్పుడే ఈ క్షణాన్ని మనం తీసుకున్న దాన్ని బట్టి హ్యాపీనెస్ ఉందని చెప్పు అక్కకి నువ్వు అంది అసలు అసలు నేను అసలు అది చదివినప్పుడు అనుకున్నాను ఇదేంటిది నేనెందుకు అలా చెప్పలేకపోయాను నేను ఎందుకు ఇలా చెప్పాను అని చూసుకుంటే ఉషా అక్కడ మమకారం కనిపించింది ఉషా నా అటాచ్మెంట్ నాతో నా అటాచ్మెంట్ నాతో మాట్లాడించింది ఏం పర్లేదమ్మా ఇంకంత హ్యాపీనెస్ ముందు ముందు దుఃఖం అంతా వెళ్ళిపోతుంది అంటే అసలు అవుట్ ఆఫ్ మమకారం ఆ అటాచ్మెంట్ నాతో అలా మాట్లాడించిందని అది చదివినప్పుడు నాకు అర్థమైంది అసలు
ఒకసారి అంటే ఏ సిచువేషన్
అయ్యో
హ్యాపీ ఇట్స్ జస్ట్ అ సిచువేషన్ అన్నమాట
అంతే అంతే
ఏంటో చెప్తున్నా
అంతే అయ్యో ఒకసారి నాన్నగారు వచ్చినప్పుడు అన్నారు షా కృష్ణుడు గోవుల్ని కాశాడు ఏసు బుర్రెల్ని కాశాడు మన బిందు ఏమో పిల్లల్ని కాసింది అసలు అప్పుడు అసలు ఎంత నవ్వొచ్చిందో నాకు నాన్నగారు అలా చెప్తాడే మన బిందు ఏమో పిల్లల్ని కాసింది కానీ అప్పుడు అవసరం అమ్మా ఇప్పుడు రెక్కలు వచ్చేసాయి మన బిందు ఫ్రీ అయిపోయిందమ్మా అన్నారు అసలు అప్పుడు అర్థమైంది ఉషా నాన్నగారు నెక్స్ట్ సర్జరీ నా మమకారానికని అసలు ఎప్పుడు భవానీ కూడా అనేవారు అసలు మీ మమకారమే మీకు అడ్డు అవుతుంది బిందు మీ మమకారమే మీకు అడ్డు అవుతుందని అలాగే నా మమకారం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది బట్ నో రిగ్రెట్స్ ఉషా నో రిగ్రెట్స్ ఇట్స్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన ఇట్స్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన అసలు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ప్రాజెక్ట్ అంతే వేర్ నాన్నగారు ఇస్ మై గైడ్ నాన్నగారే గైడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ప్రాజెక్ట్
అంతే బిందు అంటే ఏదైతే మనకి అడ్డో దాన్ని కొంచెం బలవంతంగానే కొంచెం ఇబ్బందికరంగానే వెళ్తుంది ఎందుకు అంటే మనం దాన్ని పట్టుకుని వెళ్ళడం అదే మనం బంధించింది అనుకోండి ఈజీగా చూపించి తీసేస్తూ ఉంటారు చూపించి తీసేస్తూ
ఉంటారు అవును అవును
అందరికి బంధించే వాసనలు ఉంటాయి చాలా ఉంటాయి బిందు
అవును అవును అవును
అంటే మనం ఓకే సాక్రిఫైస్ యు సాక్రిఫైస్ మీ అంటే వర్క్ స్పీడ్ గా
జరిగిపోతుంది
దో కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించిన అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విడుదల అయిన తర్వాత స్వేచ్ఛ స్వేచ్ఛ
అవును అవును
ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ స్వేచ్ఛ నుంచే ట్రూ లవ్ వస్తుందండి
నిజం
స్వేచ్ఛలో నుంచే ట్రూ లవ్ ఫ్లో అవుతుంది
అవును అవును
అంటే డివైడ్ ఆఫ్ అటాచ్మెంట్
అవును అసలు ఎవరిని ఎందులో నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అసలు నా తండ్రికి తెలుసు కదా అనిపించేది. ఆయన సంకల్పం లేకుండా ఏది జరగటం లేదు కదా, మరి నా తండ్రి సంకల్పం నాకు సంకటం ఎలా అవుతుంది అనిపించేది. నాన్నగారు చెప్పినట్లు నా పిల్లలకి రెక్కలు రావటం కనిపించాయి. అసలు అంటే చిన్న చిన్న సిచ్యువేషన్స్లో అర్థమయ్యేది, ఓకే జీవితంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే సరదాగా ఒకరోజు బీచ్ రోడ్లో వెళ్తా అంటే ఈయన అన్నారు, కొత్తగా ఒక మంచి ఇల్లు కట్టారు ఎవరు అబ్బాయి, పెద్ద అయ్యాక నువ్వు అలాంటి ఇల్లు కట్టాలి అన్నారు. వెంటనే అదంది డాడీ పిల్లలు ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకోవాలి, రేపు నేను దానికన్నా పెద్ద ఇల్లు కట్టి ఆ ఇంట్లో నేను సుఖంగా లేననుకోండి ఏం చేసుకుంటాను డాడీ ఆ ఇల్లుని, అందుకే నేను సుఖంగా ఉండాలని కోరుకోండి అంది. అప్పుడు అనిపించింది ఓకే, సో వీళ్ళకి తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్, ఏది అవసరం అన్నది వీళ్ళకి తెలుస్తుంది అని అనిపించింది. అలాగే ఒకసారి చిన్న పాప ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి ఏదో వాళ్ళు ఇలా అడిగారు ఇలా చెప్పానమ్మా అని చెప్తాంటే, అబ్బా అసలు అంత మంచి థాట్ ఎలా వచ్చిందిరా నీకు అన్నాను. అంటే నేనెక్కడ చెప్పగలనమ్మా, నాకంత తెలివితేటలు ఎక్కడున్నాయి, అప్పుడు అక్కడ అలా భగవాన్ చెప్పించారమ్మా అంది. సో అప్పుడు అనిపించింది ఓకే భగవాన్ సపోర్ట్ తీసుకుని బతకటం వీళ్ళు నేర్చుకున్నారు అనిపించింది. సో అసలు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళే నాకు ధైర్యం చెప్పి నాకు టీచ్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్
హలో
హలో ఓకే ఓకే, అంటే నేను వదిలేస్తే నాకన్నా అందంగా ఈశ్వరుడు వాళ్ళ పనిని చేయటం చూశాను షా. ఈ వాక్యం అర్థం అవటానికి నాకు 15-20 ఇయర్స్ పట్టింది. మా అమ్మాయి 5 ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు చెప్పారు నాకు, నీకన్నా ఈశ్వరుడు బాగా చేస్తాడు, నువ్వు వదిలేస్తే ఈశ్వరుడు చేస్తాడు. కానీ అసలు ఆ వాక్యం అర్థం అవ్వటానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. యాక్చువల్గా అనిపించేది ఐఎమ్ డెస్టైన్ టు లివ్ మై ప్రారబ్ధ, బట్ అటాచ్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరి ప్రారబ్ధాలను కూడా నేను అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ నాకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ప్రారంభాన్ని నేను అనుభవించాల్సిన అవసరం లేదు, కానీ నా అటాచ్మెంట్ నా ఫ్రీడమ్ని దోచేసుకుంటుంది. సో అటాచ్మెంట్ విత్ అదర్స్ ఇస్ సారో అనిపించింది, బట్ అటాచ్మెంట్ విత్ దిస్ బాడీ ఇస్ సిన్. ఈ బాడీతో అటాచ్మెంట్ కట్ అయితే నా ప్రారంభం కూడా నన్ను ఏం చేయలేదు. అందుకే కదా గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ముసలి బారి నుంచి రక్షించమని అడగలేదు, దేహాత్మ బుద్ధి నుండి రక్షించమని అడిగాడు. ఎందుకంటే అప్పటికే నేను నాది అనే తన బలగం ఎంత నిస్సహాయమైనయో అర్థమైపోయి వైరాగ్యం కలిగింది గజేంద్రుడికి. తర్వాత ఈ ముసలి వదిలితే ఇంకో ముసలి పట్టుకుంటుంది అన్న వివేకం కూడా కలిగింది. ఎప్పుడైతే ఇది అర్థమైందో గజేంద్రుడు నన్ను ముసలి బారి నుంచి రక్షించమని కాకుండా ఈ దేహాత్మ భావం నుంచి రక్షించమని అడిగాడు. అలాగా ఆ తర్వాత ఒకసారి అన్నామలై స్వామి బుక్ చదువుతుంటే, ఎన్నో జన్మలుగా నేను బ్రహ్మమును వదిలి ప్రపంచం వైపు ప్రయాణం చేశాను, కానీ ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నానని ఆయన రాశారు. అది చదివినప్పుడు అనిపించింది, ఏ రోజైతే ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగు పెట్టామో ఆ రోజే తిరుగు ప్రయాణం మొదలైంది. వెనక నుంచి అట్రాక్షన్స్ అటాచ్మెంట్స్ ఎన్నో పిలుస్తూ ఉంటాయి, బట్ నేను వెనక్కి చూడకూడదు, నా గోల్ వైపే ప్రయాణించాలి. ఐ టు యామ్ ఇన్ మై రిటర్న్ జర్నీ అనుకున్నాను ఆ రోజు. అండ్ ఆ రిటర్న్ జర్నీలో జీవుడిని జ్ఞానం లోపలికి గెంటితే వాసనలు బయటికి గెంటేస్తాయి. ఆ వాసనని డామినేట్ చేయగలిగినంత జ్ఞానం ఉండాలి వాసనాక్షయానికి. వాసన పుట్టినప్పుడు చాలా ఈజీగా చాలా తేలిగ్గా ఫామ్ అయిపోతుంది, జస్ట్ గులాబ్ జామ్ తిన్నంత ఈజీగా. కానీ ఆ వాసన జీవుడిని వదిలి బయటికి రావాలంటే ఎంతో నలుగురు తప్పదు. తిన్న గులాబ్ జాము పట్టినట్లు అసలు కడుపులో తిప్పేసి ముక్కు చెవులు మండిపోయి అసలు ఎంత ఇబ్బంది పెడితే బయటికి వామిటింగ్ వస్తుంది. కానీ తిన్నప్పుడు ఆ గులాబ్ జాము అసలు ఎంత ఈజీగా తినేస్తాం తిన్నప్పుడు. సో అదే విధంగా వాసన తీసు లోపలికి ఎంటర్ అవటం ఈజీయే కానీ బయటికి వెళ్ళటం అంత
కష్టం.
జ్ఞానాన్ని
స్వీకరించడం ఎంత తేలికో లెట్ గో అంత కష్టం అవుతుంది. కానీ లెట్ గో నేర్చుకుని వదిలేస్తే ఇంక పోతే పోయింది, కక్కితే మనం సుఖపడిపోతాం.
అది
కడుపులో ఉంటే అసౌకర్యం క్రియేట్ చేస్తూనే ఉంటుంది.
అవును,
సో ఇట్ నీడ్స్ కరేజ్, కక్కేద్దాం అనేది.
అదే చెప్తున్నాను, మనం జ్ఞానాన్ని కోరుకుంటున్నామంటే జీవుడు నాశనాన్ని కోరుకుంటున్నట్టు. అంటే అక్కడ నలుగురు తప్పదు, మనం నలుగురిని కోరుకుంటున్నట్టే అక్కడ కష్టాన్ని కోరుకుంటున్నట్టే. అసలు ఫేస్ చేసే ధైర్యం సంపాదించుకుని అప్పుడు జ్ఞానాన్ని కోరుకోవాలి అసలు మనం. అందుకే దిస్ పాత్ ఈస్ ఫర్ హీరోస్ అన్నారు, నాట్ ఫర్ కవర్డ్స్.
గుర్తించవలసిన విషయం ఇది. అంటే అజ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నామా
తుంచుకుంటున్నామా? ఒకసారి ఒకసారి ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నలుగుతుంటే అనిపించేది, భగవాన్ నాకు నచ్చట్లేదు, భగవాన్ నా హ్యాపీనెస్ నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద వచ్చిపోయే సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవటం నచ్చట్లేదు భగవాన్. ఆఫ్టర్ ఆల్ ఆ సిచ్యువేషన్ వయసు ఎంత? ఒక రోజు లేదా నాలుగు రోజులు. అది నన్ను భయపెట్టడం ఏంటి? నాకు నచ్చట్లేదు, ఎవరి మీద దేని మీద ఆధారపడని ఇండిపెండెంట్ హ్యాపీనెస్ నాకు కావాలి భగవాన్. సో ఈ ప్రపంచం మీద నా డిపెండెన్సీ తగ్గి భగవంతుడి మీద నా డిపెండెన్సీ పెరగాలి అనిపించేది. ఇక్కడ నేను చాలా ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నాను ప్రపంచం మీద, ఒక్కొక్కటి డిపెండెన్సీ తీసేసి అది భగవంతుడి మీద పెట్టుకోవాలి అనిపించేది. మనల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసలు మన సహనం అహంకారం అన్ని టెస్ట్ చేయబడతాయి. అంటే ఎంత చదివి లాభమేంటి పరీక్ష రాయకపోతే? ఈ సంసారమే టెస్టింగ్ గ్రౌండ్, ఇక్కడే పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి మనం అందరం. తర్వాత 2017 సెప్టెంబర్ 6th ఉష సిద్ధుల ప్రకారం నాన్నగారు పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు వైజాగ్లో ఉన్నారు. ఆ రోజు నాన్నగారు ఓ మాట చెప్పారు, ఉష మేబీ ఫైనల్ టీచింగ్ టు మీ, దేహము ప్రపంచము మనస్సు గురువు ఈ నాలుగు ఒకే పని మీద వచ్చాయమ్మా అని చెప్పారు. దేహము దాని యొక్క ప్రారంభాన్ని అనుభవించడానికి వచ్చింది. ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మళ్ళీ ఇంకో దేహం రావాల్సినంత అవసరం లేనంతగా నూటికి నూరు పాళ్ళు ఈ దేహాన్ని ఉపయోగించుకుని దాన్ని వదిలే అన్నారు. నెక్స్ట్ ప్రపంచం, ఈ ప్రపంచం మన లోపాలని చూపించడానికి వచ్చింది, అది తప్ప ఈ దీనికి ఇంకో పని కానీ ప్రయోజనం కానీ లేదు. అది అద్దంలా చూపిస్తుంది కానీ తీయదు. సో దాన్ని ఈ ప్రపంచాన్ని అందుకోసం మాత్రమే వాడుకుని వదిలే. నువ్వు ఎన్ని జన్మలెత్తి ఈ ప్రపంచంలో నీకు కావలసిన సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కున్నా నీకు దక్కదు, ఎందుకంటే అవి అక్కడ లేవు కాబట్టి. నెక్స్ట్ మనసు, ఈ మనసు ఎందుకు వచ్చిందంటే అంటే జీవుడు, ఈ జీవుడు తన లోపాలని సరిదిద్దుకని తన నిజస్వరూపం తను తానేంటో తాను తెలుసుకుని తన నిజస్వరూపాన్ని పొందటానికి వచ్చింది. అలాగే ఈ గురువు ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు ఓ వాసనని మనం తీయాలంటే చాలా కష్టపడాలి, కానీ ఒక గురువానుగ్రహం కొన్ని వందల వాసనల్ని వరదలో కొట్టుకెళ్ళినట్టు కొట్టి పడేస్తుంది. సో ఈ గురువు జీవుడికి తన ప్రయాణంలో సహాయ సహకారాలు అందించడానికి వచ్చాడు. కానీ ఈ నాలుగు ఒకే పని మీద వచ్చాయి అని చెప్పారు షా. ఈ మాట విన్నాక నాన్నగారు, ఇంకా మీరు నాకు చెప్పటానికి కానీ నేను వినటానికి కానీ ఏదీ లేదు నాన్నగారు అనిపించింది. ఒక సైలెన్స్ ఉషా. అసలు ఆ తర్వాత నాన్నగారు ఏం చెప్పారో, ఎంతసేపు చెప్పారో అసలు ఈ మైండ్ పట్టుకోలేదు ఉషా.
అంటే ఆ కీ మీకు, అంటే ఆ లాక్ కీ, ఆ వర్డ్ అనే కీతో అన్లాక్ చేసేసారు.
అసలు అంటే వెంటనే
అదే ఇంకో రామబాణం ఒక్కటి అలా పడిపోయింది అంతే.
అసలు
అంటే అసలు ఒక్కసారి మళ్ళీ అది ఏ పాయింట్ మిమ్మల్ని స్ట్రైక్ చేసింది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా?
అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. నాన్నగారు చెప్పింది ఏంటంటే, దేహాన్ని ఉపయోగించుకో వదిలే, ప్రపంచాన్ని ఉపయోగించుకో వదిలే, మనసును బాగు చేసుకో వదిలే, గురువును ఉపయోగించుకో వదిలే. అంటే ఈ నాలుగు ఒక్క పని మీదే వచ్చాయని చెప్పారు నాన్నగారు. అంటే వెంటనే నాకు అనిపించింది, దేహము, ప్రపంచము, మనస్సు, గురువు, ఈ నాలుగు నాకేం చెప్పాలనుకుంటున్నాయి అంటే, ఐఎమ్ బాడీలెస్, ఐఎమ్ వర్ల్డ్లెస్, ఐఎమ్ మైండ్లెస్, ఐఎమ్ గాడ్లెస్ అని. అంటే అసలు ఇన్నాళ్ళు ఈ దేహాన్ని ఇంతగా అభిమానించి ఆరోగ్యం కాపాడుకుంటూ సాధన కోసం తిప్పి ఇన్ని చేసింది చివరికి ఐఎమ్ బాడీలెస్ అని తెలుసుకోవటానిక. ఈ ప్రపంచంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఇంతలా ప్రాకులాడింది ఐఎమ్ వర్ల్డ్లెస్ అని తెలుసుకోవటానిక. భగవంతుడే గురు రూపంలో వచ్చాడని ఆయన ప్రేమను ఎంజాయ్ చేస్తూ ఇన్నాళ్ళు ఆయన చుట్టూ తిరిగింది ఐఎమ్ గాడ్లెస్ అని తెలుసుకోవటానిక. సాధన అని చెప్పి నా బిడ్డగా భావించి ఇన్నాళ్ళు ఈ మనసుని సంస్కరించింది అసలు నేనే లేను అని తెలుసుకోవటానిక అని అనిపించినప్పుడు, అసలు ఇన్నాళ్ల నుండి ఇంతగా హడావిడి చేసిన ఈ నేను నీరసం వచ్చి సతికిలు పడి సైలెంట్ అయిపోయింది షా.
ఎక్సలెంట్ అండి బిందు.
సైలెంట్ అయిపోయింది అసలు. నెక్స్ట్ ఇంకేం కానీ నాకు వినిపించలేదు. ఇంకా తర్వాత నాన్నగారు ఇది నాన్నగారి ఫైనల్ టీచింగ్, అసలు తర్వాత ఇంకేం నాకు వినిపించలేదు అసలు. అండ్ ఇంకొకటి, లాస్ట్ డే నాన్నగారు వైజాగ్ వదిలేస్తూ నాన్నగారు మాట్లాడింది లాస్ట్. ఇంకోటి, ఐ మీన్ నాన్నగారిని నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, నాన్నగారు ఊరక ఉండటం ఎలా అని. దానికి నాన్నగారు అన్నారు, అది ఒక జ్ఞాని స్టేట్ అమ్మా, నీ వల్ల కాదన్నారు. ఎస్ బిందు అంటే ఎక్కడైతే ఫాల్స్ అయి ఉందో అక్కడ బాడీ, వరల్డ్, మైండ్, గాడ్ అన్నీ వచ్చేస్తాయి. మరి ఇన్నిట్ల మధ్యలో అది ఊరక ఎలా ఉంటుంది? ఇంకో మాట చెప్పారు, నీ భౌతిక జీవితంలో అక్కడికక్కడ ఆ క్షణానికి ఆ క్షణం నీ ప్రారంభం తీసుకొచ్చిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి జీవించడం కూడా ఊరక ఉండటమే అన్నారు. అంటే యాక్సెప్టెన్స్ ఊరక ఉండటానికి తొలిమెట్టు అని చెప్పారు. యాక్సెప్టెన్స్ ఊరక ఉండటానికి మెట్టు. సో అందుకే ఈ ఫాల్స్ ఐకి ఐఎమ్ బాడీలెస్, వర్ల్డ్లెస్, మైండ్లెస్, గాడ్లెస్ అన్న వాక్యం అవగాహన అయిన రోజున అన్నిటినీ వదిలి ఊరక ఉండే ప్రయత్నం చేస్తుంది. అక్కడ వరకే దాని రోల్, తర్వాత గ్రేస్ దాన్ని లోపలికి తీసుకెళ్ళాలి. ఎలాగంటే ఇప్పుడు మనం నిద్రపోయే ముందు చాలా అరేంజ్మెంట్స్ చేసుకుంటాం ఉషా. దోమలు కుట్టకుండా ఆల్ అవుట్ వేసుకుంటాను, ఏసీ ఆన్ చేసుకుంటాను, బయట సౌండ్ టీవీ సౌండ్ వినపడకుండా డోర్ క్లోజ్ చేసేసుకుంటాను, మెత్తని పిల్లో చూసుకుంటాను. అసలు ఇవన్నీ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాం కదా
ఒక నిద్రకి.
అండ్ మనం నిద్రకి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాము, ఏమేమైతే నిద్ర కోసం ఉపయోగించుకుంటున్నాము, చివరికి అన్నిటినీ వదిలే సైలెన్స్లోకి వేస్తున్నాము. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నేను ఏసీ చాలా హాయిగా ఉంది అనుకుంటున్నాను అనుకోండి, దాని అర్థం నేను ఇంకా నిద్రలోకి వెళ్ళలేదని. అరుపు చాలా మెత్తగా ఉంది అనుకుంటున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి నేను ఇంకా నిద్రలోకి వెళ్ళలేదని, అంటే వెళ్ళలేదు. సో నిద్రలోకి ఎప్పుడు వెళ్తామంటే ఈ అన్నిటినీ వదిలి సైలెన్స్లో, ఎస్ ఇటు వదిలితేనే నిద్రలోకి వెళ్ళగలం. కానీ ఇవన్నీ నిద్రలోకి వెళ్ళటానికే ఉపయోగించుకున్నాం. జస్ట్ లైక్ మన బాడీని, ప్రపంచాన్ని, మనసుని, గురువుని కూడా ఇలాగే ఉపయోగించుకుని వదిలేసినప్పుడే మనం ఊరికి ఉండగలం. అంటే నిద్రలోకి ఎప్పుడు వెళ్తున్నామంటే ఇవన్నిటినీ వదిలి సైలెన్స్లోకి వెళ్ళాక. ఎవరైనా మాట్లాడితే ఊరుకోండి, సైలెంట్గా ఉండండి అంటాం, అంటే అని సైలెంట్ మనం కూడా సైలెంట్ అయిపోతాం. అలా సైలెన్స్ వరకే మన ప్రయత్నం, కానీ నిద్రలోకి మనం వెళ్ళగలమా? లేదు. స్వరూపమే మనల్ని లోపలికి గుంజుకుంటుంది అప్పటికి మనల్ని. అది మనకి తెలియదు కదా. ఎస్ అండ్ అసలు అది మనకి తెలియదు, ఎందుకంటే అప్పటికి మనల్ని మనం వదిలేసి ఉంటాం. ఆ లాస్ట్ నిద్రలోకి వెళ్ళే క్షణం మనకి ఎందుకు తెలియట్లేదు అంటే మనల్ని మనం వదిలేసాం. అందుకే నిద్రలోకి వెళ్ళే ఆ క్షణం మనకి తెలియట్లేదు. సో ఇప్పుడు సాధన అంటూ ఏదైనా ఉంటే అది ఊరక ఉండటమే. అంటే భౌతికాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఊరక ఉండే ప్రయత్నం చేయటమే సాధన అనిపించింది. సో అసలు
సాధక ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టు ది టైమ్ ఆఫ్ హిస్ ఎక్స్టింక్షన్, వాట్ ఎ జర్నీ బిందు.
సో అసలు
అన్న ఫస్ట్ మాటకి కంప్లీట్ జస్టిస్ చేసేసారు. అంటే బిగిన్ చేసినప్పుడే ఆ పర్ఫెక్ట్ సెట్టింగ్ ఫర్ ది ఎక్స్టింక్షన్ ఆఫ్ ది సోల్, యూనిటీ విత్ గాడ్ వచ్చేయడానికి సెట్ చేసిన ప్రారంభం ఇది.
అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఈ దేహం, ప్రపంచం, మనస్సు, గురువు, అసలు ఈ సృష్టి సమస్తం ఈ జీవుడిని తన గమ్యం వైపు నెట్టడానికే డిజైన్ చేయబడింది. అసలు మన చుట్టూ ఉన్న వ్యక్తులు, విషయాలు, సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన సాధనా సామగ్రి, మనకి సాధనలో సహకరించడానికి వచ్చాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఓ సిచ్యువేషన్ వచ్చి ఒక తాపు తంతుంది, ముందుకు పడి పళ్ళు రాలి గొల్లు అంటాడు భౌతిక జీవి. అదే ఆధ్యాత్మిక జీవి దెబ్బ తగిలితే తగిలింది, రెండు అడుగులు ముందుకు వచ్చి పడ్డాను, నా స్వరూపానికి దగ్గరగా జరిగాను అనుకుంటాడు. ఈ దెబ్బదేముంది మందు రాసుకుంటాము అనుకుంటాడు. అంటే దుఃఖంలో కూడా ఒక రకమైన తృప్తి, ఆనందం. అసలు ఇది స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ దుఃఖంలో కూడా ఒక తృప్తి మిగులుతుంది మనకి.
అంటే యు విల్ బి ఏబుల్ టు సీ ఓన్లీ పాజిటివిటీ ఇన్ ఎవ్రీథింగ్.
yes yes and that is acceptance and అది acceptance. అలాగే ఇదివరకు భగవంతుడు నాకు అంత మంచి చేస్తాడు అనిపించేది, కానీ ఇప్పుడు ఏది జరిగితే అదే నాకు మంచి అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ యాక్సెప్టెన్స్. అలాగే ఇదివరకు ఎవరైనా ఏదన్నా అంటే డిఫెండ్ చేసుకోవాలనిపించేది, అంటే లేదు నాది తప్పు కాదు అని. కానీ ఇప్పుడు అలా మాట వచ్చేలోపు లోపల నుంచి ఓడిపోయి నిన్ను నువ్వు గెలుచుకో అనిపిస్తాను. నేను వచ్చిన పని చాలా గొప్పది, ఇలా ఎంతమందిని గెలిచినా నేను జీరోనే. సో నన్ను నేను గెలుచుకోవాలి, అనిపిస్తుంది. అండ్
దట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ బిందు. ఐ మీన్ ఇక్కడే అందరం ఫెయిల్ అవుతున్నాం మేము. సో ఇంపార్టెంట్, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ బిందు. ఎంత ఇప్పుడు మీరన్నట్టు ఎంత జస్టిస్ అయినా ఎంత ట్రూత్ఫుల్ గా ఉన్నా యూ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ సత్సంగ్ టుడే. అంటే ఎస్పెషలీ ఫర్ మీ ఎప్పుడు కూడా అంటే ఒక ఎక్స్ప్లెయిన్ అంటే జరిగింది ఇది కదా వీళ్ళు ఇలా అపార్థం ఎందుకు చేసుకుంటున్నారని జరిగింది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం.
అవును
బట్ మీరన్నట్టు అది అవసరం లేదు, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అంటే అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికే కదా మన
ఎక్స్ప్లెయిన్. అక్కడ గెలిచి ఏం వస్తుంది నీకు అనిపిస్తుంది?
వెరీ
అక్కడ
వెరీ బ్యూటిఫుల్.
సో గెలిచి ఏమొస్తుంది నీకు? నీ గోల్ చాలా గొప్పది. అసలు ఆ గోల్ దగ్గర ఎందుకు ఇవన్నీ వై ఇలాంటి గెలుపులు ఎందుకు నీకు? ఇలా గెలిచి ఏం చేసుకుంటావు? ఎన్ని గెలిచినా చివరికి నువ్వు జీరోయే కదా అక్కడ, ఎందుకు?
అంటే జీరో అవ్వము, జీరో అవ్వకుండా ఐ థింక్ ఇట్స్ ఎ డిఫెన్స్ మెకానిజం ఫర్ ది ఈగో అండి.
అదే అంట, ఐ మీన్ జీరో అంటే యాక్చువల్గా భౌతికంగా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం గెలుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నేనేం సంపాదిస్తున్నాను? నాకు కావాల్సిన గోల్కి అదేం ప్రయోజనం లేదు కదా దానివల్ల.
ప్రయోజనం లేదు అండ్ మీరన్నట్టు మనం ఇంకా అంటే మైండ్ పొల్యూషన్ అవుతుంది.
ఎస్ ఎస్
అంటే సూక్ష్మంగా మీరు చెప్పినట్టు సూక్ష్మంగా చూస్తే
అవును.
ఎందుకు నువ్వు ఇప్పుడు ప్రపంచాన్ని మెచ్చవలసిన అవసరం లేదు, ప్రపంచం నిన్ను మెచ్చవలసిన అవసరం లేదు. అంటే మెచ్చుకోవాలనుకోవడంలో కూడా మనకి తెలియకుండా మన అహంకారం అనేది చాలా సూక్ష్మమైన పాయింట్ బిందు.
అవును,
ఐ మీన్ ఇంత సూక్ష్మం అవ్వడానికి కేవలం ఏకాగ్రతతో సాధన చేయడం బిందు. I mean, it's a very concentrated process which all of us need to understand. ఇది చాలా బాగుంది బిందు. అంటే అంటే ప్రపంచంలో ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, లేకపోతే మనం తప్పు చేయకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎథిక్స్, మోరల్స్, క్యారెక్టర్ బిల్డింగ్ అనుకుంటాం. బట్ వెన్ యాజ్ యూ సెడ్ మనం జీరో అయిపోవాలి అంటే అసలు ఎక్కడ అహంకారానికి ఫుడ్ ఇవ్వకూడదు అనేది మనకి చాలా సూక్ష్మంగా అర్థం అవ్వాలి. అవును, వెరీ బ్యూటిఫుల్ బిందు.
అండ్ స్టార్టింగ్ లో శ్యామల పిన్ని మోక్షం గురించి మాట్లాడినప్పుడు నాకు అవసరం లేదు, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో కంటెంట్ విత్ మై లైఫ్ అని అన్నాను కదా, అది ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఇజ్ ఇట్ ట్రూ? హ్యాపీయా? అసలు దుఃఖ స్పర్శ లేని సుఖమా అది? నో, కాదు. అలాగే ఐ వాజ్ కంటెంట్ అన్నాను. అసలు వెలితి లేని తృప్త అది? నో, దుఃఖ స్పర్శ లేని పూర్ణ సుఖం, వెలితి లేని పూర్ణ తృప్తి ఒక్క స్వరూపంలోనే ఉంది. అదే ఫైనల్, దట్స్ ఆర్ డెస్టినేషన్ ఇన్ ఆర్ రిటర్న్ జర్నీ. యాక్చువల్గా జీవితంలో ఓ గోల్తో నాన్నగారి దగ్గరికి రాలేదు ఉషా. అసలు నాన్నగారి ప్రేమ అట్రాక్ట్ చేసింది. ఆయన ప్రేమ కోసం ఆయనకి నచ్చినట్లు ఉండాలనుకున్నాను, అందుకే రమణ మార్గంలోకి వచ్చాను. నో, అసలు ఆయనే తీసుకొచ్చారు. ఆ తర్వాత నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నారు, నువ్వు మోక్షాన్ని పొందాలి అన్నారు. మోక్షానికి 10 మార్గాలున్నాయి, కానీ నీకు మాత్రం 2 దారి లేదన్నారు. నీది రమణ మార్గం, ఇందులోనే నువ్వు తరించాలి. ఈ మాట ఇక్కడున్న అందరికి చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లేదు, నీ ఒక్కదానికే చెప్తున్నాను అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు షా. అసలు ఈ జీవుడిని దేవుడిని చేయాలన్నది ఆయన గోలు, ఆయన గోల్ నా గోల్గా మారింది ఆయన ప్రేమ కోసమే. అప్పుడు ఇప్పుడు అదే నా గోల్. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను కోరుకునేది నాన్నగారి ప్రేమని. నాన్నగారు ఎవరు అంటే గురు రూపంలో వచ్చిన నా స్వరూపమే. అంటే నేను ఇండైరెక్ట్గా నా స్వరూపాన్నే కోరుకుంటున్నాను, అంటే మోక్షాన్నే కోరుకుంటున్నాను. ఇది తెలియక నాకు మోక్షం అక్కర్లేదని అనుకునేదాన్ని.
రైటర్ అండ్ పోయట్ అనిపించుకున్నారండి.
అయ్యో
ఈ పాయింట్ రిపీట్ చేయండి మాకు.
అంటే నేను నాన్నగారి ప్రేమను కోరుకుంటున్నానని అనుకున్నాను ఫస్ట్లో, కానీ అసలు నాన్నగారు ఎవరంటే గురు రూపంలో వచ్చిన నా స్వరూపమే, నా స్వరూపమే నా ఎదురుగుండా వచ్చి గురు రూపంలో నుంచుని నన్ను ప్రేమిస్తుంది. అంటే నేను అలా చూసి ప్రేమించాను, కానీ తీరా చూసుకుంటే నాన్నగారు ఎవరంటే నా లోపల నా స్వరూపమే అని అర్థమవుతుంది. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నేను నా స్వరూపాన్నే కోరుకుంటున్నాను, అంటే మోక్షాన్నే కోరుకుంటున్నాను. సో ఇది తెలియక నేను అలా మోక్షం అక్కర్లేదు అనుకున్నాను. అప్పుడు చాలా పెద్ద మాటలా అనిపించేది మోక్షం అంటే బాబోయని. సో టైం అయింది ఉష. ఎనీవే, టు కంక్లూడ్, అసలు ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించగలగటం అన్నిటికన్నా గొప్పది, కష్టమైన దుష. దీనికి ఆధ్యాత్మిక జీవితం తప్ప వేరే ఉపాయం లేదు. సో వి ఆల్ ఆర్ బ్లెస్డ్. ఆధ్యాత్మిక జీవితం అంటే వి ఆల్ ఆర్ ఇన్ ఆర్ రిటర్న్ జర్నీ, బట్ దిస్ ఇస్ నాట్ ఎ రేస్. No competition, no compare
at all, not a race at all.
No compare. ఎందుకంటే ఇప్పుడు నా రిటర్న్ జర్నీ ఈ జన్మలో మొదలై ఉండొచ్చు, కానీ మీ రిటర్న్ జర్నీ 3 జన్మల క్రితమే మొదలైపోయి ఉండొచ్చు. సో మీకు నాకు కాంపిటీషన్ ఏంటి? సో ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరి జర్నీ వాళ్ళదే అసలు. అండ్ నా జర్నీలో ఉన్నది నేను, నా డెస్టినేషన్ నన్ను గైడ్ చేసే నా గురువు, దట్స్ ఇట్. నాన్నగారు చెప్పారు ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఈ 3 ఒకటైపోతాయి. అప్పటి వరకు సాధన నాకు నా గురువుకి సంబంధించిన ఒక పర్సనల్ థింగ్, ఇందులో ఇంకొకరికి స్థానం లేదు. సో ఉన్నది ఒక్కరివే అయితే గెలుపు నిర్ణయమే కదా ఉషా.
అవును.
సో So be happy and happy journey to all of us, Usha.
Wonderful session, unforgettable.
Thank you, Usha.
Wonderful, Ande Bindu. I mean, every single point. Nijanga, ante, Nangaru antu unde varu. Ippudu Bhagavantudu director kada.
విఆర్
ఆల్ క్యారెక్టర్స్. ఒక సినిమా తీస్తే డైరెక్టర్ క్యారెక్టర్స్ ఎలాగో అలా క్రియేటర్ కి ఒక స్క్రీన్ మీద విఆర్ ఆల్ క్యారెక్టర్స్
అంతే.
అలా మీరు అంటే బిగినింగ్ నుంచి అంటే ఎపిసోడ్ బై ఎపిసోడ్
అసలు నిజంగా తెలియలేదు షా, తెలియలేదు నిజంగా. ముందు ఎప్పుడైతే మీరు నాకు కాల్ చేశారో, అండ్ ఈ కోవిడ్ కూడా చాలా హెల్ప్ చేసిందో, గదిలో పడేస్తే చక్కగా కోవిడ్ టెస్ట్కి వెళ్ళక ముందే నేను డైరీస్ అన్ని తెచ్చి రూమ్ లో పెట్టుకుని కోవిడ్ టెస్ట్కి వెళ్ళాను. సో ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో చక్కగా అవన్నీ చదువుతుంటే అసలు రోజు అనుకునేదాన్ని ఉషా, ఉషాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా లైఫ్ ని అసలు అంత స్వీట్ మెమరీస్ ని నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. అసలు అవి గోత్రూ అయినప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అంత మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ అంత ఎంజాయ్ చేశాను ఉషా.
ఎందుకంటే బిందు ఇట్స్ డివైన్ స్ట్రాటజీ అండి, మీరు అన్నట్టు డివైన్ స్ట్రాటజీ.
అవును 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 అవును,
ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గో అవుట్ ఆఫ్ ప్రోగ్రామింగ్.
ఎగ్జాక్ట్లీ.
అంటే భలే, ఐ మీన్ అంటే ఈశ్వరుడు డైరెక్టర్ గా ఉంటే అంటే ఒక సినిమా ఇంత ఇంత అంటే ఒక జీవుడి ప్రయాణం మొదలయ్యి ఆయన వైపు ప్రయాణించి ఆయనలో అంతమైతే ఇలా ఉంటుంది అనేది మీకు సినిమా చూపించినట్టు ఆయన మీరు మాకు సినిమా చూపించారు.
నిజంగా ఉష, అసలు అసలు ఇంత పర్ఫెక్ట్ గా ఇలా జరుగుతోందన్న విషయం ఇప్పుడు వెనక్కెళ్తేనే తెలిసింది. అది జరుగుతున్నప్పుడు ఎప్పుడు తెలియలేదు నాకు. అసలు ఒకసారి 30 ఇయర్స్ ది చూసినప్పుడు అసలు ఇట్లా అసలు ఇంత పర్ఫెక్ట్ గా భగవాన్ ప్లాన్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారా అసలు అనిపించింది. యాక్చువల్గా అసలు ఈ 30 ఇయర్స్ది 2 అవర్స్కి సెట్ చేసుకోవటానికి చాలా కష్టపడ్డాను ఉష. డైరీలో ప్రతి పేజు నా గురించి చెప్పు నా గురించి చెప్పు అన్నాయి.
మీరు రాసు ఈ అన్న మాటకి నాకు ఒళ్ళంతా జలధరించింది బిందు. ఎందుకు అంటే అంటే క్రియేటర్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ హిస్ క్రియేషన్ ఇస్ పర్ఫెక్ట్ అన్నట్టు యువర్ సత్సంగ్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ అండి. ఎంత సమగ్రత, ఎంత సమగ్రత అంటే అంటే ఒక సరెండర్ అయిన సోల్, ఒక సిన్సియర్ సోల్ trying to be one with the father, ante me and my father are one ane stage ki velladaniki I mean it's such a beautiful journey and so proud of you Bindu and thank you so much. ee session is so important to every devotee.
Thank you Usha. Itri meer cheppina 2 months nunchi nenu లేదు మనందరికి ఆయనే మదర్.
ఆయనే మదర్ అంటే ఈ మదర్ తో చెప్పించారు ఈరోజు.
యా
ఎందుకంటే యు ప్లేడ్ యువర్ మదర్స్ రోల్ పర్ఫెక్ట్లీ వెల్.
నేను అనుకునేదాన్ని భగవాన్ ప్లే చేయమంటే నేను జీవించేస్తున్నానని.
ఈరోజు కూడా లైవ్ జీవించేశారు ఆయన అనుగ్రహాన్ని. థ్యాంక్ యూ సో మచ్ బిందు.
ఓకే ఉషా, థ్యాంక్ యూ
సో మచ్ ఆంటీ.
థ్యాంక్ యూ అమ్మా.
మీరు వెబ్సైట్ కూడా చాలా ఆర్టికల్స్ రాశారు ఆంటీ, మీరే రాశారు కదా ఆంటీ?
అవునమ్మా,
అవును అవును, వెరీ బ్యూటిఫుల్.
మీ డైరీని మేము కబ్జా చేస్తాం సూన్. థ్యాంక్ యూ బిందు.
ఓకే ఉషా, సర్వం శ్రీ రమణార్పణమస్తు. బాయ్ ఉషా.